ఇంకా పాండవుల్ని చక్రం అడ్డువేసి రక్షించేవాళ్ళు ఎవరనగానే కోలుకున్నటువంటి అశ్వత్థామ, నీ సైనికులలో ప్రతి వ్యక్తి ఒక వీరుడే, అందరూ సేనాపతులే, అయినప్పటికీ మా తండ్రి తర్వాత మళ్ళీ అంత పరాక్రమాన్ని ప్రదర్శించేవాడు ఈ కర్ణుడు ఒక్కడే. మొదటి నుంచి నువ్వు ఈ కర్ణుడిని నమ్ముకునేగా యుద్ధం చేస్తున్నావు, ఈ కర్ణుడిని సేనాపతిని చేయన్నట్ట. ఇక్కడ నుంచి కర్ణపర్వం ఆరంభం అన్నమాట. ద్రోణపర్వం అయిపోయింది, కర్ణపర్వం ఆరంభం అవుతుంది ఇక్కడ నుంచి. ద్రోణుడు పోయాడు కనుక కర్ణుడిని పట్టాభిషిక్తుని చెయ్యి, ఇతడు మొదటి నుంచి నిన్ను రెచ్చగొట్టినవాడు, ఇతన్ని నమ్ముకునే నువ్వు యుద్ధానికి వచ్చావన్నట్ట. వెంటనే ఆయన ఆనందపడిపోయి ఈ మాట గురువుగారు అబ్బాయి నోటమ్మట అనిపించుకోవడానికి ఎదురు చూస్తున్నాడు. ఒకవేళ గురువుగారు అబ్బాయి అశ్వత్థామ నన్నే సేనాపతిని చేయి అంటాడేమో అని లోపల బెంగ అతడు కూడా కర్ణుడే చెయ్యనగానే వెంటనే కర్ణుడిని కౌరవ సైన్యానికి పట్టాభిషిక్తుడి చేసి ఈ రోజు నుంచి నువ్వు సేనాధిపతి ఉన్నట్ట. అప్పటికి వాళ్ళ సైనికులు ఎంత మిగిలారు, 11 అక్షౌహిణీల సైన్యం పోయి 4 మిగిలింది, 7 అక్షౌహిణీలు ఎగిరిపోయాయి పటాపట. పాండవుల వైపు 3 అక్షౌహిణీలు, వీళ్ళ వైపు 4 మిగిలేట. పెద్ద ఎక్కువ తేడా లేదు, ఎక్కువ బంతులు లేకపోయినా అవతల సిక్సర్లు కొట్టేవాళ్ళు ఉన్నారు, అంచేత ఇబ్బంది లేకుండా ఉన్నది. అప్పుడు కర్ణుడు, ఇదిగో నీకు నేను శపథం ఇస్తున్నాను, నేను ఇక సేనాధిపతిని అయ్యాను కదా, భీష్ముణ్ణి కాదని ద్రోణుణ్ణి లెక్క చేయక ప్రపంచమంతా తల్లకిందులు అయిపోతూ ఉండగా మొత్తం పాండవ సైన్యాన్ని రేపు సూర్యాస్తమయంలోపు చంపేస్తాను అని ప్రతిజ్ఞ చేశాడు. వీళ్ళంతా చాలా ఆనందపడిపోయారట. తెల్లారింది యుద్ధం జరిగింది. మొదటి రోజు సూర్యాస్తమయం వరకు ఘోర యుద్ధం జరిగింది. కౌరవ సైన్యంలో అక్షౌహిణి సైన్యం వెళ్ళిపోయింది, పాండవ సైన్యంలో మాత్రం అరక్షౌహిణియే వెళ్ళిందిట. అప్పుడు అశ్వత్థామ అన్నాడు, మా నాన్ననైతే తెగదెప్పావుగా, రేపు సూర్యాస్తమయంలోపు పాండవులు చంపేస్తానన్నావుగా, కర్ణుడు మొదటి రోజు యుద్ధం అయిపోయింది, ఏది ఎక్కడ చంపాడు అన్నట్ట. అప్పుడు దుర్యోధనుడు చురుకుని చూసి ఏమనలేక కర్ణుడు మాత్రం ఏమన్నాడు, అది పక్షపాతం, అది పారిషియాలిటీ, మనవాడు కదా లంచం పుచ్చుకుని ఏమనకూడదు. అందుకని కర్ణుడిని తీసుకెళ్ళి, కర్ణ ఈ పాండవుల్ని ఎలా చంపాలి అనగానే నీకెందుకు రేపు సూర్యాస్తమయంలో అర్జునుడు చంపుతాను, మళ్ళీ ఇదే ప్రతిజ్ఞ, రేపు సూర్యాస్తమయానికి కర్ణుడి నీకు మాట ఇస్తున్నాడు, అర్జునుడి తల నీ చేతిలో పెడతాడు, కానీ ఒక్కటే ఒక బెంగ, ఆ బెంగ ఏమిటో రేపు చెబుతానన్నట్ట. ఆ రాత్రి అందరూ హాయిగా నిద్రపోయారు, పొద్దున్నే లేచారు. దుర్యోధనుడు సైన్యం సిద్ధం చేశాడు, సైనికులను మీరు యుద్ధభూమికి పండన్నట్ట. పాండవులు యుద్ధానికి వచ్చారు, కానీ కర్ణుడు ఒక్కడో మాత్రం దుర్యోధనుడిని తీసుకుని, మనం అప్పుడే వెళ్ళొద్దు, మనం యుద్ధానికి వెళ్ళడానికి కాస్త ఆలస్యం చేద్దాం అన్నట్టు. ఏమిటి మిత్రమా, ఏమిటి ప్రత్యేకత ఇవాళ, ఈరోజు సాయంత్రంలోపు కర్ణుడు అర్జునుడు చంపుతాడని అందరూ ఎదురు చూస్తున్నారు, నువ్వు నాకు మాట ఇచ్చావంటే నీతో ఒక రహస్యం చెప్పాలి, ఇంతవరకు ఎప్పుడూ చెప్పలేదు నేను. అక్కడ కృష్ణుడు రథసారథ్యం చేసినంత వరకు నేను అర్జునుడిని చంపలేకపోతున్నాను, దానికి గల కారణం సారథ్యం అది. ఇప్పుడు నాకు కృష్ణుడితో సమానంగా నా రథాన్ని నడిపే ఒక వీరుడు కావాలి, ఆ వీరుడు నాకు మన సైనికుల్లో ఒకడున్నాడు, వాడిని తీసుకొచ్చి నాకు రథసారథిని చేసావా, ఈ సూర్యాస్తమయానికి అర్జునుడు చచ్చిపోయినట్టే అన్నట్టు. ఇంతకీ ఎవరాయినా అన్నాడు దుర్యోధనుడు, కృష్ణుడితో సమానంగా అంత వీరత్వం పరాక్రమం ఉండి నీ రథం నడిపేవాడు ఎవడంటే ఇంకెవరు, మద్ర దేశాధిపతి ఈ శల్యుడు, తన మేనల్లుళ్ళని కాదని మన దగ్గరకు వచ్చాడు, ఈయన చాలా బలవంతుడు, అశ్వహృదయం ఎరిగినవాడు, అశ్వహృదయం అనే ఒక విద్య ఉన్నది ఆయన దగ్గర, ఈయనని గనక బతిమాలి మన సారథిని చేశావా నేను ఈరోజు విజయం పొందుతాను, అందరినీ పంపేశాక ఈ మాట ఎందుకు చెబుతున్నానంటే అందరూ ఉండగా అడిగితే ఈయన ఒప్పుకోడు, కాబట్టి సైనికులు లేకుండా ఇతన్ని బతిమాలి ఇక్కడికి తీసుకొచ్చి ఏదో రకంగా నాకు సారథిని చేయన్నాడు. వెంటనే దుర్యోధనుడు పరుగు పరుగును వెళ్ళి శల్యుడి కాళ్ళు పట్టేసుకుని, నువ్వు ఎంత గొప్పవాడివి, నాకు మేనమావ కంటే ఎక్కువ, అసలు మేనల్లుడు మానేసి నా దగ్గరకు వచ్చావు, నీకు పుణ్యం ఉంటుంది, రా వచ్చి ఈ కర్ణుడి యొక్క రథం నడుపు, తద్వారా రేపు నేను పట్టాభిషిక్తుడు అవుతాను, రేపు పట్టాభిషిక్తుడు అవ్వాలంటే ఈరోజు యుద్ధంలో అర్జునుడు చచ్చిపోవాలి అన్నట్ట. భవానభ్యధిక కృష్ణ అస్య జ్ఞానే బలే తథ యథాస్య హృదయం వేద వాసుదేవో మహామనాహ ద్విగుణం త్వం తథా వేత్సి మద్రరాజేశ్వరాత్మజ. ఇలాగే ఉంటారండి పొగిడేవాళ్ళు. భవాన్ అంటే నువ్వు, కృష్ణాత్ కృష్ణుని కంటే, అస్య జ్ఞానే అస్య జ్ఞానంలో అస్య హృదయమును ఎరిగిన వాళ్ళల్లో బలంలో కృష్ణుడి కంటే ద్విగుణం అన్నాడు, రెట్టింపు బలవంతుడు కృష్ణుడు. రథాలు బాగా నడుపుతాడు, రథానికి ఉన్న గుర్రాలని బాగా నడుపుతాడు, ఎందుకంటే గుర్రముల హృదయం తెలుసు ఆయనకి. ఆ విద్యలో కృష్ణుడి కంటే నువ్వు రెండెట్లు గొప్పవాడివి, బలే బలంలో రెండెట్లు గొప్పవాడివి. అసలు ఇంతెందుకు వాసుదేవుణ్ణి అందరూ మహామనిషి మహామనిషి చాలా గొప్పవాడు అంటారు, ఆయన కంటే నువ్వు రెండెట్లు గొప్పవాడివి, కాబట్టి నేను నిన్ను బతిమాలుతున్నాను, ఏ మా కర్ణుడికి రథసారథి వెక్క అన్నాడు. ఇప్పుడు శల్యుడు ఏమన్నాడు, ఈ రథసారథ్యం ఏమిటో ఈ విశేష ఘట్టాలతో మళ్ళీ రేపు యథాప్రకారంగా కలుసుకుందాం. పొగడ్తలతో మాత్రం ముందు శల్యుడిని ఉబ్బెత్తాడు అనమాట దుర్యోధనుడు. కాబట్టి ఇందులో ధర్మ ఒక సూక్ష్మం ఒకటి ఉన్నది. వేదవ్యాసులు ఒక ధర్మ సూక్ష్మం చెప్పాడు, మీ చేత పనిచేయించుకోవడానికి అప్పుడప్పుడు ఎవరైనా మీలో లేనివి ఉన్నట్టు పొగిడితే తొందరపడకండి. ఫలానా వాడికంటే నువ్వు గొప్పవాడు అని ఇతరులని తగ్గించి నిన్ను పొగిడితే అప్పుడు మాత్రం బొట్టలో పడకు అని ఒక సలహా ఇచ్చాడు. కర్ణుని యొక్క రెండవ రోజు యుద్ధంలో శ్రీకృష్ణుడంతటి వాడు అర్జునుని యొక్క రథాన్ని నడుపుతున్నాడు కనుక అతనితో యుద్ధం చేయటం నాకు కొంచెం కష్టంగా ఉంది, నాకు కృష్ణునితో సమానంగా రథం నడిపే ఒక సారథి కావాలి, ఆ సారథి శల్యుడు అని కర్ణుడు దుర్యోధనుడిని ప్రార్థిస్తే దుర్యోధనుడు శల్యుడిని బతిమాలుకొని, నీవు మాత్రమే కృష్ణుడికి ఎదురుగుండా నిలబడగలవు, శ్రీకృష్ణ పరమాత్ముడికి ఎంత బాగా రథం నడపడవచ్చో అంతకి రెట్టింపు బాగా నువ్వు నడుపుతావు, అంతటి కృష్ణుడిని ఇక్కడ ఒక ముక్క నడండి, వీడు తెలుసో తెలియక అప్పుడప్పుడేమో జ్ఞానం కలుగుతుంది, మళ్ళీ అంతలోనే మూర్ఖత్వంలో పడతాడు. మొత్తం త్రిలోకాలకి మూలకారకుడైన కృష్ణుడికి ఎదురుగుండా నిలబడి యుద్ధం చేసే శక్తి ఒక్క నీకు మాత్రమే ఉన్నది. అంటే తెలియకుండానే వాడు నోటమిటి ఏమనొచ్చింది, శ్రీకృష్ణుడు ముల్లోకాలకి అధిపతి అని చెప్పాడు. అటువంటి వాడు రథం నడుపుతూ ఉంటే ఆ రథానికి ఎదురుగుండా సారథ్యం చేస్తూ నిలబడే శక్తి ఈ ప్రపంచంలో నీకే ఉంది, అందువల్ల నువ్వు గొప్పవాడు అనగాని అప్పటిదాకా శల్యుడు ఒళ్ళు మండిపోయింది. తెగ తిట్టినవాడే, ఏమిటి ఈ దౌర్భాగ్యుడికి ఈ రథం నడుపుకునే సారథి యొక్క కొడుక్కి నేనేమో సుక్షత్రియ వంశంలో పుట్టినవాడిని, అటువంటి వాడిని రథం నడపడమా అని ముందు దుర్యోధనుడిని కొంచెం తిట్టాడు. నన్ను అవమానిస్తావా, అంతగా అవసరమైతే వీళ్ళందరినీ ఇంటి పంపి నేనొక్కండి వీళ్ళు యుద్ధం చేసి పాండవుల్ని సంహరించి నీకు రాజ్యం ఇస్తాను, కాదు కూడదు కర్ణుడే నీకు సేనాధిపతిగా కావాలంటే నేను ఈ క్షణమే నీ దేశం విడిచిపెట్టి మా మద్ర దేశానికి పోతాను, ఇంత అవమానం ఇంతవరకు పుట్టి పెరిగాక నన్ను ఎవరూ కూడా ఇంత అవమానించలేదు, ఇటువంటి అవమానం నేను పొందెరగను, ఇప్పుడు పోతున్నాను అన్నాడు. అందుకనే దుర్యోధనుడు ఏమన్నాడు, నిన్ను ఏదో ఒక సామాన్యుడికి రథం నడపమంటున్నానని బాధపడక్కర్లా, కర్ణుడు ఎలాగో సామాన్యుడు కాదు, అర్జునుడిని మించినవాడు, అదో పక్కన పెట్టు, నిన్ను కృష్ణుడితో పోలుస్తున్నాం మేము, అంతటి కృష్ణుడు సామాన్యుడైన అర్జునుడికి రథం నడపడంలా, నువ్వు ఆ కృష్ణుడికి రెట్టింపు బలం కలిగిన వాడివి, నువ్వు కర్ణుడికి రథం నడిపేవంటే నిన్ను రేపటి నుంచి జగత్తంతా కూడా అభినవ కృష్ణుడు అంటుంది, కృష్ణుడిని మించినవాడు అంటుంది. మా అదృష్టవశాత్తు నీ వంటి ఒక ఉత్తముడు కర్ణుడికి రథసారథిగా లభిస్తే ఆ సారథ్య ప్రభావంతో కర్ణుడు అర్జునుడిని చంపితే భూమి ఉన్నంతకాలం మహాభారత కథలో నీ పేరు సువర్ణాక్షరాలలో లిఖించబడుతుంది, నువ్వెంత గొప్పవాడయ్యా అని పొగడగానే అప్పటిదాకా ఆగ్రహంతో ఉన్నటువంటి శల్యుడు ఈ పొగడ్తలకు లొంగిపోయాడు, నన్ను కృష్ణుడి కంటే ఎక్కువ గొప్పగా పొగిడేవా, అబ్బో చాలా బాగుంది, ఈ ఒక్క ముక్కకి నేను లొంగిపోయాను, నిజమేసమా నేను అంత గొప్పవాడినే, శ్రీకృష్ణుడు నా ముందు నిలబడతాడా, ఈ మూడు లోకాలలో నేను రథం నడుపుతూ ఉంటే ఆ రథంలో ఎక్కినటువంటి వాడు ఎంత గొప్పవాడైనా పడగొడతాడు, త్రిమూర్తుల్ని జయించవచ్చు నేను రథం నడుపుతూ ఉంటే, అంత గొప్పవాడిని గ్రహించి బతిమాలుతున్నావుగా సర్లే అన్నట్ట. అందువల్ల భారతంలో ఇక్కడ మళ్ళీ వేదవ్యాసులవారు ఒక సూచన చేశాడు, అప్పుడప్పుడు మనందరికీ ఎప్పుడో ఒకప్పుడు స్తోత్రాలు ఎదురవుతాయి, స్తోత్రం చేసేవాడు అవతలవాడు కొందరేమో నిజంగానే భక్తితో పొగుడుతారు, కొందరు స్వార్థంతో పొగుడుతారు, ఎవరు పొగిడినా ఇది పరమాత్మ నిర్ణయం అనుకోవాలదా, అది మాత్రం మన మనసుకు పట్టించుకోకూడదుమా, ఇప్పుడు మీరంతా వచ్చి మీరు మహాత్ములండి అద్భుతంగా పాండిత్యంతో ఉన్నారని పొగిడితే దానికి వీడేమి విర్రవేగక్కర్లా, రేపు పొద్దున ఎవడన్నా మూర్ఖుడు వచ్చి తిడితే దానికి వీడేమి కుంగిపోనొక్కర్లా, రెండూ వ్యర్థమే, ఒకళ్ళు తిట్టారు అని కుంగిపోవడం కానీ ఒకరు బాగా పొగిడారని పొంగిపోవడం కానీ చెయ్యకుండా ఉండడమే స్థితప్రజ్ఞల యొక్క లక్షణమని భగవద్గీతలో పరమాత్ముడు చెప్పాడు. ఇది సృష్టి రహస్యం, తిట్టేవాడు తిడతాడు పొగిడేవాడు పొగుడుతాడు, అందువల్ల వీటికి మాత్రం లొంగకుండా ఉండాలి, స్థితప్రజ్ఞల్లో ఉండాలి. కాకపోతే శల్యుడికి కొంచెం ముఖస్థుతి అంటే చాలా ఇష్టం, ఆ ముఖస్థుతికి లొంగే పాండవులకి సాయం చేయడానికి వచ్చిన వాడు తొందరపడి దుర్యోధనుడివే పడిపోయాడు, అందుకని ఆనందపడిపోయి కాకపోతే నేను ఒక షరతు పెడతాను, కర్ణుడికి రథం నడుపుతాను కానీ నాకు తోచినట్టల్లా మాట్లాడతాను, అప్పుడప్పుడు కర్ణుడికి హితం చెబుతాను, నేను ఏదన్నా మాట్లాడితే దానికి వ్యతిరేకంగా నువ్వెందుకు ఇలా మాట్లాడావు అని కర్ణుడు తిడితే మాత్రం నేను ఒప్పుకోను, నేను మాట్లాడే మాటలు సహిస్తానంటే సారథ్యం వహిస్తాను
ఆయనకి సహించాలి, నేను వహించాలి అనగానే కర్ణుడికి తిరిగాడు ఆయన. కర్ణుడు పర్వాలేదులే, శల్యుడు రథం నడిపితే ఆ మాత్రం ఏదన్నా అంటే తట్టుకుంటానన్నట్ట, ఈయన ఏమంటాడో తెలియదు కనుక. అప్పుడు దుర్యోధనుడు, మా కర్ణుడి తరపున నీకు మాట ఇస్తున్నాను, నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడు, నువ్వైనా ఏం మాట్లాడతావు, ఒక మిత్రుడు బాగుపడాలని హితం చెబుతావు, హితోపదేశం వినడం మా ధర్మం, ఏది ఏమైనప్పటికీ పూర్వం ఒకనొకప్పుడు బ్రహ్మదేవుడు అంతటి వాడు త్రిపురాసుర సంహార కాలంలో ఈశ్వరుడికి సారథ్యం వహించాడు, తద్వారా ఈశ్వరుడికి జయం వచ్చింది, నువ్వు ఆ బ్రహ్మంతటి వాడివై ఈ కర్ణుడికి సారథ్యం వహించి మాకు విజయాన్ని తెచ్చిపెట్టు. నీకు ఒక రహస్యం చెబుతున్నాను విను, చాలా కాలం క్రితం త్రిపురుడు అనే పేరుతో తారకాసురుడి యొక్క కుమారులు ముగ్గురు ఉన్నారు, తారకాక్షుడు, విద్యున్మాలి మొదలైనటువంటి ముగ్గురు భయంకరులు వీళ్ళు, బ్రహ్మని మెప్పించారు, మూడు పురాలు పొందారు, ఈ మూడు పురాలు ఆకాశంలో తిరుగుతూ ఉండేవి, ఆ మూడు పురాలలో ఎక్కి లోకాలన్నిటినీ దుర్మార్గులు పీడించడం మొదలుపెట్టారు. అప్పుడు లోకాలన్నీ శివుడి దగ్గరికి వెళ్ళి త్రిపురాసురుల్ని సంహరించి లోక సంరక్షణ చెయ్యాలి అని ప్రార్థించాయి. లోకాలన్నిటికీ నాయకత్వం అప్పుడు ఇంద్రుడు వహించాట. ఇంద్రుడు ఈ సమస్త లోకాలలో ఉన్న మహావీరుల్ని, పండితుల్ని, జ్ఞానుల్ని వెంట పెట్టుకుని శివుడి పాదాల మీద పడి త్రిపురాసురుల్ని సంహరించు, మమ్మల్ని రక్షించు అని పరిపరి విధాలుగా ప్రార్థిస్తే ఆయన అన్నాడు, త్రిపురాసురుల్ని సంహరించాలంటే ఒక ప్రత్యేకమైన రథం కావాలి, ప్రత్యేకమైన ధనుస్సు కావాలి, ఒక ప్రత్యేకమైన సారథి కావాలి, అన్నీ కూడా ఈ భూమి మీద ఎంతో పూర్వం ఉన్నవి కాకుండా ఉండాలి, అటువంటి వాటిని ఏర్పాటు చేయండి అని వెంటనే ఏం చేశాట, మేరు పర్వతాన్ని రథంగా తయారు చేయించాడు, సూర్యుణ్ణి చంద్రుణ్ణి రథానికి చక్రాలు చేశాడు, నాలుగు వేదములు నాలుగు గుర్రములుగా మార్చాడు, బ్రహ్మంతటి వాణ్ణి సారథిని చేసుకున్నాడు, ఓంకారాన్ని విల్లుగా తయారు చేసుకున్నాడు, ఇక శ్రీ మహావిష్ణువుని అస్త్రంగా మార్చాడు. ఈ విధంగా ప్రణవమనే ధనుస్సుకి నారాయణుడు అస్త్రం కాగా, బ్రహ్మసారథిగాగా, వేదములే గుర్రములు కాగా, పవిత్రమైనటువంటి ఈ రథం మీద వెళ్ళి త్రిపురాసురుల్ని తన ఆకర్షణ శక్తితో ఒక్కచోటికి లాగి ఒక్క బాణంతో వాళ్ళందరినీ కూడా కాల్చి బూడిచ్చేశాడు. దానితో లోకాలకు విజయం వచ్చింది, ఈశ్వరుడికి పురారి, పురహరుడు అని పేరు వచ్చింది. ఆ పురారికి ఆనాడు విజయాన్ని చేకూర్చి పెట్టిన బ్రహ్మలాగా ఇవాళ మురారికి సాటి వచ్చి నువ్వు అర్జునుడిని పడగొట్టు అనగానే, ఈ కథ విన్నాడుగా, బ్రహ్మంతటి వాడితో పోల్చావు కదా, మళ్ళీ ఏ బాధ పడకుండా వాడికి సారథ్యం వహిస్తాను అని వెంటనే అప్పటికప్పుడు బలమైన ఒక రథాన్ని సిద్ధం చేయించాడు. దానికి అద్భుతమైన నాలుగు గుర్రాలు కట్టారు, తొట్లో ఎక్కాడు, కర్ణుడిని ఎక్కమన్నాడు. అప్పుడు దుర్యోధనుడు మళ్ళీ, ఇతని మనస్సులో ఏమైనా బాధ ఉంటుందేమోనని, నువ్వు చక్రవర్తివి, మహాత్ముడివి, అయినా మా శ్రేయస్సు కోసం రథసారథ్యం వహించావు, సుక్షత్రియులు ఉత్తమోత్తములు ధర్మమూర్తులు నీలాగే ప్రవర్తిస్తారు, అందుకే నిన్ను కృష్ణుడి కంటే ఎక్కువగా పొగిడాను, నువ్వు చాలా ఉత్తముడివి, నీ వల్ల మా కౌరవులకి విజయం చేకూరుగాక అని ఉబ్బించాట మళ్ళీని. ఇప్పుడు రథం బయలుదేరింది. ఇందువల్ల 17వ రోజు యుద్ధంలో కొంచెం ఆలస్యమైందనమాట. 17వ రోజు కంటే ఒక గంట ఆలస్యం యుద్ధం మొదలయ్యిందట. సహజంగా ప్రతిరోజు ఇంచుమించుగా 9-10 గంటలకల్లా యుద్ధం ప్రారంభించేవారు. ఈరోజు మాత్రం కర్ణుడు శల్యుణ్ణి సారథిగా చేసుకోవడం కోసం కొంచెం విలంబం చేశాడు, ఆలస్యం చేశాడు. ఆలస్యమైతేనే చివరికి కర్ణుడు కౌరవ సేనాధిపతి 17వ రోజు యుద్ధానికి వచ్చాట. ధర్మరాజు గారు ఊహ ఎంత గొప్పదో చూసారా, ఈ విషయం ఆయన ముందే తెలుసు. అందుకే ఆయన ఏమన్నాడు శల్యుడితో, నాకు తెలుసు కర్ణుడు నిన్ను సారథిగా బతిమాలైనా సరే చేసుకుంటాడు, నువ్వు అప్పుడప్పుడు వాడి గిల్లు, వాడిలో ఉన్న ఉత్సాహం తగ్గించు అని ముందే చెప్పాడుగా. అవన్నీ శల్యుడికి గుర్తున్నాయి. పోన్లే, ధర్మరాజు గారికి అన్యాయం చేశాను, నా సైన్యంతో వెళ్ళి ఆయనకి సాయం చెయ్యాలి, వీడేమో ఏం చేశాడు, మోసంతో తన వైపు లాక్కున్నాడు, కనీసం ఈ మాత్రమైనా సాయం చేద్దాం అనుకున్నట్టు ఆయన. అందుకని సరిగ్గా సైన్యం యుద్ధానికి సిద్ధమవుతూ ఉండగా, కర్ణ నువ్వు ఇప్పుడు యుద్ధం ఎవరితో చేస్తున్నావో ఒకసారి చూసుకున్నావా అన్నట్ట. ఏం పరాక్రమవంతుడయ్యా, నేను మహాపరాక్రమవంతుణ్ణి, ఇదిగో నా చేతిలో విజయం అనే ఒక విల్లున్నది, ఈ విజయం గాంధీవాన్ని విరగ్గొడుతుంది, నువ్వు సారథివి, కృష్ణుడిని మిగులుతావు, ఇక నా కేతనం హస్తికక్ష్య, ఈరోజు ఏనుగు పెట్టుకొచ్చాట, ఈ ఏనుగు ముందు ఆ కోతి అన్నాడు వాడు, అంత సులభం వాడి దృష్టిలో, ఆయన ఉన్నది అక్కడ సాక్షాత్తు హనుమంతులు వారు, అయినా ఆ కపికేతనం ఈ ఏనుగు ముందు బలాదూరవుతుంది, మా ఏనుగు తొండంతో ఆ కోతిని విసిరి వదలబారేస్తుంది, ఇక నేనున్నాను,
ఈరోజు అర్జునుడి శరీరం అంతా బాణాలతో తూట్లు పడేలా చేసి సంహరిస్తాను. ఇదే ఆఖరి రోజు యుద్ధం. దుర్యోధనుడికి ఈ రాత్రితో విజయం. ఇక ఎటొచ్చిటిపోయిన అర్జునుడికి ఎన్ని బాణాలు వేసినా తరగనటువంటి అమ్ములపోదు ఉన్నది, అక్షయ తోణీరాలు. ఎన్ని బాణాలు తీసినా మళ్ళీ బాణాలు వస్తాయి, నా దగ్గర అన్ని లేవు. అందుకే ఒక 100 రథాలలో రకరకాలైన బాణాలన్నీ సిద్ధం చేయించి పెట్టుకున్నాను. ఇవన్నీ సాయంత్రం యుద్ధం అయ్యేదాకా సరిపోతాయి. వీడేం చేశాడు, కట్ల కట్టలు తెచ్చుకున్నట్టు బాణాలు. అయిపోయినప్పుడల్లా అవన్నీ పక్కకు వేస్తూ ఉంటారు అన్నమాట. పక్కన ఉన్నటువంటి రథాల్లో ఉన్న వాళ్ళంతా వీడి రథంలోకి వేస్తూ ఉంటారు. అర్జునుడికి ఆ ఇబ్బంది లేదు, ఓ బాణం తీస్తే ఇంకో బాణం రెడీగా ఉంటుంది. ఆయనంతా ఎప్పటికప్పుడు ఏటీఎం, ఇదంతా పేటీఎం. కాబట్టి ఏమైందనమాట, ఈ ఒక్కటి తప్ప మిగతా అన్ని విషయాలు నేను వాడిని మించిన వాడిని అనగానే పక్కపక్క అనవి శల్యుడు అన్నాడు, నిన్ను నువ్వు తెగ పొగిడేసుకుంటావే కర్ణ, సాధారణంగా ఎవరైనా ఇతరులు పొగిడితే ఆనందిస్తారు, నువ్వు అలా కాదు, నేను అర్జునుడిని చంపుతాను, నేను కృష్ణుడిని పడగొడతాను అని ఆత్మస్థుతి భలే చేసుకుంటావు. నీలాగా ఆత్మస్థుతి చేసుకునే వాళ్ళు ఎవరూ లేరు. కొంతమంది తమకి తామే బిరుదులు ఇచ్చుకుంటారట, అలాంటి వాళ్లలో నువ్వు చేరావు. లేకపోతే ఏమిటిది, 17వ రోజు యుద్ధంలోకి వచ్చావు, ఎన్నాళ్ళయింది, ఒక్కరోజు నువ్వు అర్జునుడిని ఎప్పుడన్నా పరిగెత్తేలా చేసావా? నువ్వు 100 సార్లు పరిగెత్తావు. సాత్యకి చేతిలో పారిపోతావు, ధర్మరాజు చేతిలో పారిపోతావు, భీముడి చేతిలో చావు దెబ్బలు తింటావు, అందరి దగ్గర చావు దెబ్బలు తిని పారిపోతావు, మళ్ళీ వస్తావు, అర్జునుడిని చంపుతానంటావు, కృష్ణుడిని పడగొడతానంటావు. విచిత్రమైన ప్రాణివి, పైపెచ్చి నీ బోడి అనుకెళ్ళి ఆంజనేయ స్వామి పడగొడుతుందా? చాలు చాలు లేవయ్యా, ఎవరన్నా వింటే నవ్వుతారని కానీ కర్ణుడు పళ్ళు పటపట కొరికి, ఒరే మీ వంశం అటువంటిదిరా, మీ దేశం అటువంటిదిరా, మీ మద్రదేశంలో వాళ్ళకి వావి వరస లేదు, వావి లేక ఎల్లవనితలు పురుషులు కలయ్య మీకు నెగ్గుగా కయుండు, మున్ను కళ్ళు పెదప చన్నుపాలై పెరుగుదురు చెప్పనేల గుణములింక. మీ స్పెయిన్ దేశం వాళ్ళంతా ఎటువంటి దౌర్భాగ్యులు తెలిసినా మీకు వావి వరస ఉండదు, ఆడామాగా ఇష్టం వచ్చినట్టు గొడ్లిప్పు తిరుగుతారు. అప్పట్లో కూడా సిస్టమ్ ఉంది, మద్ర దేశంలో కొంచెం ఈ స్త్రీలోలత్వం అప్పట్లో ఉండేది. అందుకే వీడు ఏమన్నాడో తెలుసా, వావి వరస లేకుండా తిరిగే లక్షణం మీకున్నది, పుట్టగానే ముందు కళ్ళు తాగాక చన్నుబాలు తాగుతారట. వాడు బాగా తెప్పాడు, ముందు కళ్ళు పెదప చన్నుబాలు అయి పెరుగుదురు చెప్పనేయాల గుణములు. ఇంకా మీ దేశం వాళ్ళకి ముందు పుట్టుకతోటే మద్యపానం అలవాటు అవుతుంది. ఆ తాగుడుకు లొంగేగా మా దుర్యోధనుడి వెంట పడ్డావు నువ్వు, నాకు తెలియదు ఏమిటి, మీరు మీ దేశం మీ బ్రతుకంతా చెడ అని తెగ తిట్టి మీ బ్రతుకు చెడ అన్నాడు ఏకంగాను. ఏమిటి శల్యుడు అంతటి మహాత్ముడు, నిజానికి శల్యుడు చాలా ధర్మాత్ముడు, ఆయన వచ్చాక రాజ్యాన్ని అదుపులో పెట్టాడు. అయినా కర్ణుడు రజ్జులు పడి పలికి, ఇంకొక ముక్క నువ్వు ఏదన్నా మాట్లాడేవనుకో, నేను తక్కువ వాడిని అర్జునుడు గొప్పవాడని పలికావంటే నా చేతిలో గద ఉంది, గదతో నీ బుర్ర పగల కొడతాను, జాగ్రత్త అనుకుంటా, కొబ్బరికాయ పగిలినట్టు పగిలిపోతుంది తలకాయ అనగానే, ఒరే ఆ మాత్రం గదాయుద్ధం అంటూ వస్తే నువ్వు కాదు కదా, నిన్ను పుట్టించిన వాడిని అడుగు, ఈ శల్యుడి యొక్క పరాక్రమం ఎటువంటిదో తెలుస్తుంది, అయినా నేనేం తప్పు చేశానని నా బుర్ర పగల కొడతానంటావు, పోనీలే అని నీకు సారథ్యం వహించాను, నువ్వెక్కడ అన్యాయంగా చచ్చిపోతావో అని నేను కొంచెం నీకు జాగ్రత్తలు చెబుతున్నాను. అర్జునుడి పరాక్రమం గొప్పదు గనుక అటువంటి వాడితో యుద్ధం చేసే ముందు కొంచెం ఒళ్ళు దగ్గర పెట్టుకో అని నేను చెబుతున్నాను. అది అర్థం చేసుకోకుండా రెచ్చిపోయి నా బుర్ర పగల కొడతావా, ఏది కొట్టు చూద్దాం. నీలాంటి వాడు ఒకడున్నాడు, నీకు రహస్యం చెబుతాను విను. పూర్వం సముద్ర మధ్యంలో ఒక ద్వీపం ఉన్నది. ఆ ద్వీపంలో ఒక కోటీశ్వరుడైన వర్తకుడు ఉన్నాడు. ఆయన చాలా మంచివాడు. ఆయన నిత్యం ఎవరొచ్చినా అన్నదానం చేసేవాడు. ఇక అన్నదానంలో ఆయన్ని మించిన వాడు లేడు. ఆయనకి 101 మంది కొడుకులు ఉన్నారు. ఈ 101 మంది కొడుకులు కూడా తండ్రిలాగే వచ్చిన వాళ్ళందరికీ దాన ధర్మాలు చేసేవారు. ఒక రోజున అనుకోకుండా ఒక కాకి చిన్న దెబ్బ తగిలి అక్కడ పడిపోయిందిట. వెంటనే ఈ 101 మంది ఆ కాకిని చేరదీశారు. పాపం దాని కాలికి దెబ్బ తగిలిందని కనిపెట్టి మందు వేసి దానికి ఎంగిలి మెతుకులు పెట్టారు. వీడు ఫోన్ చేశాక మిగిలిపోయిన మెతుకులు ఉంటాయిగా కాకి అని ఆ ఎంగిలి మెతుకులు నాకు విదిలించేవారు. ఈ కాకి ఆ ఎంగిలి మెతుకులు శుభ్రంగా తిన్నది, క్రమంగా మెతుకులు తిని బతికింది, బాగా బలంగా తయారయ్యింది. ఈ కుర్రవాడు సరదా కోసం, కాకి నువ్వు ఎంత గొప్పదానివే, ఈ ప్రపంచంలో నిన్ను మించిన వాళ్ళు ఎవరూ లేరు, నువ్వు తలుచుకుంటే ఎవరినైనా ఓడిస్తావు, నువ్వు పరుగు పందాల్లో ఎగురుడు పోటీల్లో అందరినీ మించిపోతావంటే కాకి అలాగే కా కా అని కర్కశంగా అరిచి కొంచెం దానికి కూడా రకరకాల లాంగ్వేజెస్ వచ్చట, మీరు చెప్పింది నిజమే, ఎంగిలి మెతుకులు తింటా నేను చక్కగా బలంగా తయారవుతా, అందులో మీరు పెట్టిన ఎంగిలి మెతుకుల వల్ల నా శరీరం దృఢంగా ఉంది, గరుత్మంతుడైనా సరే ఎగురుడు పోటీలో ఓడిస్తా, నాతో ఎగరమనండి, గరుత్మంతుడు ఓడిపోతాడు అందుట. పాపం వాడు కూడా అలాగే, సందేహం లేదు సుమా, నువ్వు గరుత్మంతుణ్ణి ఓడిస్తావు అని పొగిడేవారు. ఇది కూడా నేను గరుత్మంతుణ్ణి కూడా ఓడించగలను అనుకున్నదట. ఇలా ఉండగా ఒక రోజున మానస సరోవరం నుంచి కొన్ని హంసలు ఆ ప్రాంతానికి వచ్చాయి. దాదాపు ఒక 1000 హంసలు. హంసలు అంటే ఎటువంటివి, రోజుకి 5000 మైళ్ళు ఎగరగలవు వాటికి. భగవంతుడు ఆ శక్తి ఇచ్చాడు, కాకపోతే అవి మరీ వేగంగా కాకుండా చక్కగా పెడతాయన్నమాట. ఒకే పద్ధతి ప్రకారం పెడతాయి. ఓసారి 120 కిలోమీటర్ల స్పీడు, అంతలోనే మళ్ళీ 40 కిలోమీటర్ల స్పీడు, బ్రేక్ అయ్యా ఇంకోటి అయ్యా, ఇలా యాక్సిడెంట్ చేసే దరిద్రపు డ్రైవింగ్ కాదు అది. చక్కగా నాలాగా స్థిమితంగా డ్రైవ్ చేస్తాయన్నమాట అవి. అందుకని ఆకాశంలో మానస సరోవరం నుంచి కొన్ని హంసలు, తెల్లని స్వచ్ఛమైన 1000 హంసలు అక్కడికి వచ్చాయట. రాగానే తారతమ్య జ్ఞానం తెలియని ఈ పిల్లలు అన్నారట, చూచావా కాకి, ఇన్నాళ్ల నుంచి నీకు ఎన్నో మెతుకులు పెట్టాం, నిన్ను బతికించాం, నువ్వు మంచి దృఢంగా తయారయ్యావు, చీటికి వాటికి గరుత్మంతుడు ఓడిస్తానన్నావు, గరుత్మంతుడు ఎందుకు కానీ, ఈ హంసల దగ్గరికి వెళ్ళు, వాటిలో ఒక హంసని నీతో పాటు ఎగరడానికి పోటీకి పిలిచి దాన్ని ఓడించన్నాయట. వెంటనే ఇది హుషారుగా లేచిపోయి, చూడండి మీకు ఇప్పుడే మాట ఇస్తున్నాను, ఈ హంసలను ఓడిస్తాను అని ఆ హంసల దగ్గరికి వెళ్ళింది. ఆ హంసల్లో కొంచెం బలంగా దృఢంగా ఉన్న ఒక నాయక హంస ఉన్నదట. ఆ నాయకుడి దగ్గరికి వెళ్ళి, ఓయ్ హంసరాజా, నాతో పాటు ఎగురుతావా, ఆకాశంలో మనిద్దరం పోటీ వేసుకుందామా, ఎగురుడు పోటీ, ఇక్కడ నుంచి మనం 12 మైళ్ళు ఆకాశంలో ఎగరాలి, వేగంగా ఎగరాలి, అక్కడికి వెళ్ళి మళ్ళీ ఇక్కడికి రావాలి, ఎవరు ముందుగా వెళ్ళి వెనక్కి తిరిగి వస్తారో వాళ్ళు గొప్పవాడు, నాతో ఎగురుతావా అంటే, అప్పుడు తక్కిన హంసలు పక్కపక్కన అయ్యి ఏమన్నాయో తెలుసా, వయం హంసాహ చరామే మాం పృథివీం మానసౌకస పక్షిణాం చ వయం నిత్యం దూరపాతేన పూజితాః కథం హంసం నుబలినం చక్రాంగం దూరపాతినం కాకో భూత్వా నిపతనే సమాహ్వయసి దుర్మతే. ఓరి దుష్టబుద్ధి పిచ్చికాకి, మేమెవరనుకుంటున్నావు, పిచ్చి కొంగలం అనుకుంటున్నావా, మమ్మల్ని హంసలు అంటారు, ఎక్కడో మానసౌకస మానస సరోవరం నుంచి ఎగురుతూ ఉంటాం మేము, మేము హంసలం అవ్వడం వల్ల ఎంత ఎగిరినా మాకు అలసట ఉండదు. అటువంటిది సాక్షాత్తు బ్రహ్మదేవుడికి సరస్వతికి కూడా వాహనంగా ఉండే జాతి వాళ్ళమైన మమ్మల్ని నువ్వు పోటీకి పిలుస్తున్నావు. ఈ ప్రపంచంలో ఎంగిలి మెతుకులు బల్యన్నం తిని బతికేటటువంటి, బల్యన్నం అంటే ఎంగిలి మెతుకులు అని అర్థం అనమాట, ఉచ్ఛిష్టం కింద లెక్క, అటువంటి మెతుకులు తినే కాకులు ఎప్పుడైనా హంసలతో పోటీకి రాగలవా, వస్తే వచ్చామనుకోపోని, మా రాజుగారిని పిలిచే వేగంగా, ఆయన ఎవరో తెలిసినా ఆయన ప్రతిరోజు ప్రొద్దుటే లేచి బ్రహ్మలోకానికి వెళ్ళి బ్రహ్మకి దండం పెట్టి వచ్చేంత గొప్పవాడు ఆయన. అటువంటి వాడిని పోటీకి పిలుస్తావంటే, బ్రహ్మ వాడు మోహం కాదు, నాతో ఎగరమని చూద్దాం, నన్ను అంత తేలిగ్గా తీకండి, మేము నల్లగా ఉంటే ఉండొచ్చుగాక, మీరు తెల్లగా ఉంటే ఉండవచ్చుగాక, మాతో పోటీకి రాలే రండి, పైగా నాకు 101 రకాలుగా ఎగరనవచ్చు, అలా పైకి ఎగురుతా, ఇలా కిందకి దిగుతా, ఇలా పక్కకి తిరుగుతా, ఇటు ఒరుగుతా, ఇలా 101 గతులు వచ్చినాను, 101 రకాలుగా ఎగురుతాను. అటువంటి నాతో ఈ ప్రపంచంలో ఏ పక్షి పోటీకి రాదు, నిరక్షర కుచ్చి అనగానే హంసంది 101 రకాలుగా ఎగరడం వచ్చా, నాకు అలాంటివి రావు, పక్షులు సహజంగా ఆకాశంలో ఎలా ఎగురుతాయో అలాగే ఎగురుతాను, సర్లే అయినా నువ్వు పిలిచావు కదా నీతో పోటీకి వస్తానదిట. అప్పుడు ఈ కాకి ఫ్రెండ్స్ ఉంటారుగా, ఇంకా కాకులు గుట్లగోబులు ఇలాంటివన్నీ అన్నాయట, 101 రకాలుగా ఎగరడం వచ్చిన మా కాకి గారితో ఒకే రకంగా ఎగరడం వచ్చిన నువ్వు పోటీ కడతావా, నువ్వు పోటీలో డెల్లా, నువ్వు ఓడిపోతావు అన్నాయట. అయినా పర్వాలేదులే, పిలిచిందిగా పిలిస్తే ఆ మాత్రం పోటీకి వెళ్ళడం ధర్మం అని హంసరాజు గారు బయలుదేరారు. ఇప్పుడు ఈ కాకి రెచ్చిపోయిందిగా, కింద వీళ్ళంతా ఓ వెళ్ళు హంసను ఓడించండి రచ్చగొడుతూ ఉంటే, ఈ కింద ఉన్నటువంటి కుర్రాళ్ళు ఇది లేచిపోయి రివ్వున పైకి వెళ్ళడం, మళ్ళీ కిందకి రావడం, అంతలోనే ముక్కుతోటి హంస ముక్కు మీద కొట్టడం, పక్కకి తిరగడం, ఇలా రెచ్చిపోయి కొంత దూరం ముందుకు వెళ్ళడం, ఇంకా రాలేదా అని మళ్ళీ వెనక్కి వచ్చి దీన్ని ఒకసారి కొట్టడం అని చేసిందట. ఇలా చేసి అలిసిపోయింది. అలా కొంతదూరం ఎగిరారు. అలా చాలా దూరం ఎగిరాక అప్పుడు చూసుకుంది కింద భయంకరమైన సముద్రం అది. ఇది సముద్ర ద్వీపం కదా, భయంకరమైన సముద్రం మధ్యలోకి వచ్చారు వాళ్ళు. అప్పుడు దీనికి క్రమక్రమంగా పిచ్చి పిచ్చిగా అటెగిరి ఇటెగిరి అలిసిపోయింది కదా, ఎక్కడన్నా వాలుదామా అని చూస్తే ఒక చెట్టు లేదు, కొమ్మ లేదు, అంతా సముద్రపు జలం వణుకొచ్చింది. ఎగరలేక క్రమంగా కిందకి దిగిపోవడం మొదలెట్టిందిట, అంటే ఓపిక తగ్గిపోయి పడిపోతుంది అనమాట. అప్పుడు ఈ హంస వెనక నుంచి అంది, ఏమయ్యా నీకు 101 గతులు వచ్చావు కదా, ఏకమేవతు ఎంపాతం, నాకు ఒకటే గతి వచ్చు, ఇప్పుడు నువ్వు ఇలా కిందకి దిగుతున్నావే, ఇది ఏ రకంగా ఎగరడం అందిట. ఇది చస్తోంది కిందకి పడిపోయి, ఓపిక పోయి కిందకి పడిపోతుంది. అందుకని ఆవిడ ఏమంది, ఏమిటి ఇలా కిందకి పడిపోతున్నట్టుగా దిగుతున్నావంటే, దీనికి ముక్కులోంచి మాట రాక అందిట. ఎంత ప్రమాదకరమైన పని చేశాను,
తొందరపడి దాన్ని రెచ్చగొట్టాను. వెనక్కి వెళ్ళి ముందుకెళ్ళి ఇష్టం వచ్చినట్టు పరిగెత్తాను. ఒకే రకంగా స్థిమితంగా ఎగురుంటే కొంతవరకు శక్తి ఉండేది. ఇప్పుడు అటు ఇటు ఇష్టం వచ్చినట్టు ఎగరడం వల్ల పడిపోతున్నాను. ఎక్కడన్నా విశ్రాంతి తీసుకున్న తర్వాత దాంతో పోటీ కడదామంటే విశ్రాంతి తీసుకోవడానికి కిందేమో భయంకరమైన సముద్రం. అందులో పడ్డానా తిమింగలాలు మొసళ్ళు తింటాయి. హంసకు నీళ్ళల్లోకి వెళ్ళినా నష్టం లేదు. నాకేమో పోయే కాలం వచ్చింది అనుకున్నదట. హంస మాత్రం అలసట లేకుండా ఎగురుతోంది. ఇది జారిపోతోంది. హంసకు లోపల అర్థమైంది జారిపోతుందని. అయినా ఏం ఎరగనట్టుగా, ఏం కాకాసురా ఏం కిందకి దిగుతున్నావు అనగానే దిగడం కాదు పూర్తిగా దిగిపోయింది నాకు. నేను చచ్చిపోతున్నాను, నీకు పుణ్యం ఉంటుంది. దాహం ముక్కులు తెమ్మో లాగుతున్నాయి, రెక్కలు లాగుతున్నాయి, డొక్క ఎండిపోయింది. క్రమంగా కిందకి పక్కకి పడిపోతున్నాను. చచ్చిపోతున్నాను, రక్షించు రక్షించు అంటుండగానే నీళ్ళలో పడిపోయి కా 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 అందిట. అప్పటికే కొంచెం ఈ సముద్ర జలాన్ని ఉప్పు నీరు తాగేసిందిట. పాపం జారిపడిన హంస టక్క నీళ్ళలోకి దిగి దాన్ని తన కాళ్ళతో ఎత్తి భుజం మీద పెట్టుకుని మళ్ళీ జాగ్రత్తగా తీసుకొస్తుంటే స్పృహలా కోల్పోయి గుడ్లిలా పక్కకి పెట్టి నానా యాతన పడుతూ ఉన్నదట కాకి. చచ్చే స్థితికి వెళ్ళి అంటే పోయే కాలం దాకా వెళ్ళి మళ్ళీ అంతలోనే హంసదైవాలు బతికిందనమాట. ప్రాణాపాయ స్థితికి చిట్ట చివరి మెట్టుదాకా వెళ్ళింది, యమలోకం అంచుదాకా వెళ్ళింది. వెళ్ళి కూడా హంసదైవాలు బతికి మళ్ళీ వెనక్కి వచ్చింది. తర్వాత జాగ్రత్తగా పట్టుకొచ్చి కాకుల దగ్గర పారేసి ఉచ్ఛిష్ట దర్పితో హంస, హంస అందనమాట. ఉచ్ఛిష్టంతో దర్పించి ఇంకెప్పుడు ఎవరి జోలికి వెళ్ళకే అయ్యింది, ఏదో అయ్యింది. ఈసారి నేను దయ తెలిచి నిన్ను విడిచిపెడుతున్నాను. మరి ఎప్పుడైనా ఎవరితో అయినా ఎగిరేమనుకో, ఆ తర్వాత అవతల వాడికి నీ మీద జాలి కలగలేదనుకో చచ్చిపోతామనగానే మహాత్మా అని రెండు కాళ్ళు ఇలా జోడించి నమస్కరించి కాకింది. నేను చిన్నప్పటి నుంచి అజ్ఞానంలో పెరిగాను. పాపం ఈ పిల్లలంతా ఎంగిలి మెతుకులు పెట్టి నన్ను తెగ పొగిడారు. వాళ్ళ తప్పే ఉంది, దన్నం పెట్టి గొప్పగా నన్ను పైకి తీసుకొచ్చారు. వాళ్ళు పారేసిన మెతుకులు తిని మూర్ఖత్వంతో నేనే రెచ్చిపోయా. ఉచ్ఛిష్టదర్పితో హంసమన్యేత్మానం సుపర్ణవత్ అవమన్య బహూంచాహం కాకానన్యాంశ్చ పక్షిణః. ఓ హంస, ఎంగిలి తిన్న వాళ్ళకి అహంకారం పెరుగుతుంది. అసలు గొప్పగా సంపాదించేవాడు ఎప్పుడు జాగ్రత్తగానే ఉంటాడట. వాడి దగ్గర పనిచేసేవాళ్ళు ఉంటారు చూసారా, ఎప్పుడైనా మీరు చూడండి మహానుభావులు చక్కగా ఏ వ్యాపారమో లేకపోతే ఇంకోటో చేసి సంపాదించేవాడు, వాడికి ఎప్పుడు కష్టపడి సంపాదిస్తారు కనుక వాళ్ళకి వినయం ఉంటుంది. వాళ్ళ దగ్గర పనిచేసే సామాన్యులు ఉంటారు కొందరు, వాళ్ళకు ఉంటుంది తిక్కనమాట. ఎందుకని, పెత్తను వీడి చేతిలో పెడతారు కదా, వీడేం చెబితే యజమాని వింటాడు కదా, అందుకని వీడు రెచ్చిపోతాడనమాట, లేనిపోరు చెప్పడం మొదలు పెడతారు. అలాంటి మూర్ఖుణ్ణి నేను. ఎంగిలి మెతుకులు తిని వాళ్ళు పెట్టిన తిండి తిని అహంకరించి నన్ను నేను సుపర్ణవత్తు గరుత్మంతుడితో పోల్చుకునేవాణ్ణి. అవమన్య బహూంచాహం, ఎంతోమందిని అవమానించాను. నా సాటి కాకుల్ని రోజు తెగ తిట్టేదాన్ని. మీరు పరికిమాల కాకులు, నేను జమీందారు గారి కాకిని అని అహంకరించాను. ఇంకా అన్యాంశ్చ పక్షిణః, ఎంతోమంది పక్షుల్ని తక్కిన పక్షుల్ని తిట్టాను. నా గొప్పతనం నాకు తెలియలేదు. ఇప్పుడు విషయం అర్థమయ్యింది. 101 రకాలుగా ఎగురుతాననుకున్నాను. ఆ 101 రకాలు చావుకి తప్ప దేనికి ఉపయోగపడవని అర్థమయ్యింది. నీలాంటి వాడు రక్షించారు జాగ్రత్త అని ధన్యవాదాలు చెప్పి అహంకారాన్ని కాకి విడిచిపెట్టింది. ఆ 101 రకాల గతులుగా ఎగరడమే ఈ 101 రకాల కౌరవులు. వాళ్ళు వేసిన ఎంగిలి మెతుకులు తిని హంస వంటి అర్జునుడితోటి కాకి లాంటి నువ్వు యుద్ధానికి వెడితే చస్తావు. ఈ కౌరవ సైన్యం ఎంత అద్భుతంగా చెప్పాయండి. ఈ కౌరవ సైన్యం అంతా ఇప్పటికే పిల్లకాలం అయిపోయింది. పాండవ సైన్యం ఒక సముద్రం. ఆ పాండవ సైన్యం అనే సముద్రంలో పడితే అర్జునుడు అనే హంస నిన్ను హింసించకుండా రక్షించాలంటే వెళ్ళి కాళ్ళ మీద పడు అనగానే కర్ణుడు ఒక క్షణకాలం కటకటబడిపోయి తన కాకితో ఈ కౌరవులనేమో ఎంగిలి మెతుకులు వేసిన వాళ్ళతో ఆ 101 గొత్తులే ఆ 101 మందిగా అర్జునుడిని హంసతోటి పోల్చడంతో పళ్ళు తెగ పటపట కొరికేశాడు. దృష్టాంతము చెప్పెదనని కష్టాత్మా నీవు నన్ను కాకము నరునుత్కృష్ట మరాళముగా నికృష్టపు కథ చెప్పి తిది సఖిత్వము తెరగి. ఒక దృష్టాంతం చెబుతాను, ఉదాహరణ చెబుతానని ఓరి దుష్టాత్మ, నువ్వు నన్నేమో కాకితో పోలుస్తావా, అర్జునుడినేమో ఉత్కృష్టమైన మరాళంతో హంసతో పోలుస్తావా, ఇలాంటి నికృష్టపు కథ చెబుతావా, ఇదా సఖ్యత్వం యొక్క తీరు, ఇదా స్నేహం అంటే నా సంగతి నీకేం తెలుసు. నేను ఒకనొకప్పుడు ఈ అర్జునుడి మీద కసి కొద్దీ రకరకాల విద్యలు అభ్యసించాను, ఎన్నో అబద్ధాలు ఆడాను. ఇప్పుడు చెప్పేశాడు వాడు, నాకు చిన్నప్పటి నుంచి అర్జునుడి మీద పోటీ వల్ల అసత్యాలు ఆడడం అలవాటైపోయింది. అలాగే అసత్యారాడి ద్రోణాచార్యుడి దగ్గరికి వెళితే ద్రోణాచార్యుడు నాకు బ్రహ్మాస్త్రం ఇవ్వలేదు, అందుకని ఒకరోజున బ్రాహ్మణ వేషం వేసుకుని పరశురాముడి దగ్గరికి వెళ్ళాను. ఆ సమయంలో పరశురాముడు నేను ఎట్టి పరిస్థితులలోనూ కూడా క్షత్రియులకైతే విద్య నేర్పనని ఒక పట్టుదలతో ఉన్నాడు. అటువంటి ఆయన దగ్గరికి వెళ్ళా, నువ్వు నిజం చెప్పు క్షత్రియుడు అని అడిగితే ఏమో క్షత్రియుడనో లేకపోతే రథసారథి ఒక కొడుకునో చెబితే నాకు విద్య నేర్పడేమో అనుకుని, లేదు శుద్ధ విప్రుణ్ణి అని అబద్ధమాడాను. అప్పుడు ఆయన మెచ్చుకుని నాకు భార్గవాస్త్రం అనే ఒక భయంకరమైన అస్త్రం ఇచ్చాడు. భార్గవాస్త్రం ఈ ప్రపంచంలో దేన్నైనా తలకిందులు చేస్తుంది. ఒక్క కైలాసాన్ని, వైకుంఠాన్ని, బ్రహ్మలోకాన్ని తక్కిన లోకాలని భస్మం చేసే శక్తి భార్గవాస్త్రానికి ఉన్నది. ఆస్త్రం ఇచ్చాడు, బ్రహ్మాస్త్రం ఇచ్చాడు. ఇది కాకుండా అంజలికమని పేరు కలిగిన మరికొన్ని అస్త్రాలు ఇచ్చాడు. ఈ అస్త్రములు రథసారథుల్ని కూడా పడగొట్టేస్తాయి, రథాన్ని కూల్చేస్తాయి. ఇన్ని రకాల అస్త్రాలన్నీ అతని దగ్గర కష్టపడి నేర్చుకున్నాను. ఒకరోజున ఏం జరిగిందంటే పరశురాముడు మధ్యాహ్నం పూట బాగా అలిసిపోయి, నాయన కర్ణ నిద్రపోవాలనిపిస్తోంది, సమయానికి తలగడలేదు, కాసేపు నీ తొడ మీద తల పెట్టి నిద్రపోతాను ఇలా రా అన్నాడు. వెంటనే నేను అక్కడ కూర్చున్నాను, నా తొడ మీద ఆయన తల పెట్టుకుని పడుకున్నాడు. ఎక్కడి నుంచి వచ్చిందో ఈలోపు ఒక పురుగు వచ్చింది. ఆ పురుగు భయంకరమైన రొద చేసుకుంటూ నా తొడలో ప్రవేశించి ఆ తొడని అలా 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 కొరకడం మొదలుపెట్టింది. నేను అది ఒక బహుశా ఇంద్రుడేమో అనుకున్నాను, అన్నాడు తప్ప వ్యాసుడు ఇంద్రుడిని రాయలే. ఇంద్రుడు బహుశా అర్జునుడిని రక్షించడానికి అలా వచ్చాడేమో అని నేను భ్రమించాను. ఏమైతేనే కుమ్మరి పురుగు లాంటి ఆ పురుగు నా తొడని బాగా లోతుగా దులిచింది. దాంతో ఎర్రని రక్తం, చిక్కని రక్తం వేడిగా బయటకు వచ్చింది. రక్తం ఎప్పుడూ కూడా కొత్తగా వచ్చినప్పుడు వేడిగా ఉంటుంది, క్రమంగా చల్లారిపోతుంది. ఏదైనా అంతే కదా, కాచిన వెంటనే కాసేపు వేడిగా ఉంటుంది కాఫీ, అలా వదిలేస్తే చల్లారిపోతుంది. రక్తం కూడా అలాగే వేడిగా ఉన్నది. ఆ వేడి రక్తం క్రమంగా పరశురాముడి యొక్క శరీరం కిందకి వెళ్ళిపోయింది. తొడలో నుంచి వచ్చిన రక్తం పరశురాముడి యొక్క శరీరం కిందకి వెళ్ళింది. ఈ చిక్కని రక్తము, కొంచెం నులివెచ్చనైన రక్తము ఆయన శరీరం కిందకి వెళ్ళగానే ఆయన ఉలిక్కి వెళ్ళేచి ఏమిటా అని చూశాడు. చూస్తే నా తొడ నుంచి రక్తం వస్తోంది. ఆయన ఆశ్చర్యపోయి ఏమి కర్ణా అన్నట్ట, ప్రభు మీరు గురువులు, గురువుకి సేవ చేయటం శిష్య ధర్మం, అందుకే మిమ్మల్ని నా తొడ మీద పెట్టుకుని మీకు నిద్రాభంగం కలగకుండా జాగ్రత్తగా చూశాను. ఎక్కడి నుంచి వచ్చిందో ఈ పురుగు, నా తొడ తొలిచింది, రక్తం వచ్చింది. ఆ రక్తం వస్తున్నంతసేపు, ఆ పురుగు తొలుస్తున్నంతసేపు శరీరం గిజగిజలాడిపోయింది, మహాబాధ కలిగింది నాకు. అయినా నేను అటు ఇటు కదిలితే బాధతో ఎక్కడ మీకు నిద్రాభంగం అవుతుందో అని కదలకుండా ఉండిపోయాను, మీకోసం నా బాధ సహించానన్నట్ట. ఆయన తెల్లబోయి ఇది విప్రుడి యొక్క లక్షణం కాదు, విప్రుడు ఇంత బాధ వస్తే తట్టుకోలేడు, నిజం చెప్పు నువ్వు క్షత్రియుడివా ఎవడమని అడిగితే అప్పుడు వీడు బొంకేట. ఒరే నాకు అర్థమైందిరా, కపటత్వంతో మోసగించి నా దగ్గర విద్య నేర్చుకుంటావా, నాకు క్షత్రియుల మీద ద్వేషం కానీ ఇంక మిగతా వాళ్ళ మీద ద్వేషం లేదే. అది కూడా ఈ మధ్యనే భీష్ముడికి విద్య నేర్పాక క్షత్రియ ద్వేషం కూడా మెల్లిగా వదిలేశానే. కాబట్టి నువ్వు నేను ఫలానా రాధేయుణ్ణి అని చెప్పి ఉంటే నీ మీద గౌరవం పెరిగేది, నీకు విద్యనిచ్చేవాణ్ణి నేను. కేవలం కపటత్వంతో అర్జున ద్వేషంతో అసత్యమాడి విప్రుణ్ణని వేషం మార్చుకొని వచ్చి విద్య నేర్చుకుంటావా, అబద్ధాలాడేవాడికి విద్య నేర్పడం అంత పాపం మరొకటి లేదు, అసత్యవంతుణ్ణి మాత్రం నేను క్షమించను, ఈ ప్రపంచంలో దేన్నైనా క్షమిస్తాను నేను, సత్యం పలకని వాడంటే నాకు అసహ్యం, కాబట్టి ఇదే నీకు నా శాపం. ఈ కర్ణుడు పొరపాటు ఎక్కడ పడ్డాడంటే, ఒకవేళ నేను నిజంగా రథసారథి కొడుకునంటే ఆయన విద్యను ఏర్పడేమో అనుకున్నట్ట. పిచ్చ, పరశురాముడికి ఎంతోమంది సామాన్య భక్తులు ఉన్నారు. ఆ రోజుల్లో మొదట్లో ఆయనకి క్షత్రియులకి కొంచెం గొడవ వచ్చింది, అందువల్ల క్షత్రియులు చంపాడు తప్ప ఆయనకి మిగతా వాళ్ళ మీద ఎప్పుడూ ఏ కోపము లేదు. వీడు అబద్ధం ఆడకుండా ఉంటే వీడి జాతకమే బాగుండేది, అప్పుడు ఆ భారతం ఇంకో రకంగా ఉండేది. మొదటి నుంచి అసత్యం ఆడతానని వీడే ఒప్పుకున్నాడు. ఇప్పుడు ఆ అసత్యమే వీడి కొంప ముంచింది. అందువల్లే అసత్యం తట్టుకోలేని భార్గవరాముడు పరశురాముడు ఏమన్నాడు, న కర్మకాలే ప్రతిభాస్యతి త్వాం అన్నాడు. నువ్వు ఇన్ని కష్టాలు పడి అసత్యాలాడి విద్యలు నేర్చుకున్నావు, అస్త్రాలు నేర్చుకున్నావు, ఈ అస్త్రములు ఏవి నీకు సమయమునకు పనికిరావు అన్నాడు. న కర్మకాలే ప్రతిభాస్యతి త్వాం అంటే అవసరం వచ్చినప్పుడు, కర్మకాలే అవసరం వచ్చినప్పుడు, సరిగ్గా శత్రువుని చంపాల్సి వచ్చినప్పుడు నీకు ఈ భార్గవాస్త్రం గుర్తుకు రాదు. భార్గవాస్త్రం నీ చేతిలో ఉంటే నువ్వు ఎవరినైనా పడగొట్టచ్చు, కానీ అస్త్రం నీకు గుర్తుకు రాదు. బ్రహ్మాస్త్రం వంటివి చివరి క్షణాల్లో నీకు గుర్తుకు రావు. పద్ ఎప్పుడు ఇంక జీవితంలో అబద్ధం ఆడకన్నట్ట. వెంటనే కాళ్ళ మీద పడి గురువు గారండి క్షమించండి అంటే, ఒరే క్షమించడం కుదరదురా, ఒకసారి శాపం ఇచ్చాక వెనక్కి తీసుకోవడం కుదరదు, ఇంకెప్పుడు అసత్యం ఆడకన్నట్ట.
ఆ ఒక్క శాపం వల్ల కానీ లేకపోతేనా ఈ అర్జునుడు నాకు ఒక లెక్క, కృష్ణుడు ఒక లెక్క, గురువుగారు నన్ను శపించారు, దానివల్ల నాకు పోయే కాలం వచ్చినప్పుడు అస్త్రాలు గుర్తుకురావు, ఇప్పుడు మాత్రం నాకు భార్గవాస్త్రం గుర్తుకొస్తోంది, బ్రహ్మాస్త్రం గుర్తుకొస్తోంది, అంటే నాకు ఇంకా పోయే కాలం రాలేదు, కాబట్టి అర్జునుడిని కృష్ణుడిని చంపేస్తాను, ఈ అస్త్రాలతో ఇవాళే పడగొడతాను. ఇంకా రెండవ శాపం ఒకటి వచ్చింది, ఆ శాపం వల్ల కూడా నేను భయపడుతున్నాను. నేను తిన్నగా ఉండక ఒకనాడు బాణప్రయోగాల కోసమని అందరూ ఉండేటటువంటి ఒక ప్రాంతానికి వెళ్ళాను, అది జనావాసం, అందరూ ఉపన్యాసాలు వింటూ ఉండే ప్రదేశం, గోవుల యొక్క పోషణ చేసే స్థలంట. సాధారణంగా బాణాలు విద్య నేర్చుకునేవాడు, అస్త్ర విద్య శస్త్ర విద్య నేర్చుకునేవాడు, తన నైపుణ్యాన్ని అంతకంతకీ పెంచుకోవాలనుకున్నవాడు, ధనుర్విద్యా నైపుణ్యం పెంచుకోవాలనుకున్నవాడు ఎప్పుడు కూడా జనాల మధ్యలోకి వెళ్ళకూడదట, ఏకాంతంగా వెళ్ళాలి. వీడేం చేశాడు ఒక రోజున, కొంతమంది బ్రాహ్మణులు అగ్రహారం దగ్గరికి వెళ్ళి వాళ్ళు గోవుల్ని పెంచుతున్న చోటుకి వెళ్ళి అక్కడ బాణాలు వేయడం మొదలెట్టాడట, జంతువుల్ని పడగొట్టడం మొదలెట్టాడు. అదే సమయంలో ఓ చక్కని లేగదోడ పుట్టింది. లేగదోడలో చూసే ఈ మధ్యన ఇక్కడ బుల్లిదోడ పుట్టింది 4-5 రోజుల క్రితం, భలే పరిగెడుతుంది అది. అలా ఒక బ్రాహ్మడికి ఒక లేగదోడ పుట్టింది, బ్రాహ్మడికి పుట్ల ఆయన గోవుకి సుమ, మళ్ళీ మీరు బయటికి వెళ్ళాక ఇంకా ఓ బ్రాహ్మడు పెంచుకుంటున్నటువంటి ఆవుకి ఓ దూడ పుట్టింది. ఈ దూడేమో జెండాకర్రలాగా తోక పైకెత్తి అటు ఇటు పరిగెడుతోంది. ఆ సమయంలో ఈ కర్ణుడు బాణం వేశాడు, ఈ బాణం వెళ్ళి దూడకు తగిలి దూడ వెంటనే చచ్చిపోయింది పాపం. ఇంత చేసి 2 రోజులు దూడ పాప అది తెల్లగా ఎంత ముచ్చటగా ఉండేదో. ఆ దూడ చచ్చిపోవడంతో ఆ విప్రుడు గుండెలు బాధేసుకున్నాడు. గోవు కోసం ప్రాణం ఇచ్చే జాతి రామంది, గోవుల్ని చంపుకునే దరిద్రపు పాకిస్తాన్ జాతి కాదుగా మంది, అటువంటి జాతిలో పుట్టి బాణాలని ఆవులు ఉన్న చోట వేస్తావా, ఇది గో సంరక్షణ అని తెలుసు కదా, గోశాల దగ్గరకు వచ్చి బాణాలు వేసే నీచుడు ఎవడైనా ఉంటాడా, పైగా జనావాసాలలో జంతువులు తిరిగే చోట ధనుస్సుని ఎత్తకూడదని బాణాలు ప్రయోగించకూడదనే కనీస జ్ఞానం లేని మూర్ఖుడా, ఇదే నీకు నా శాపం. ఒక ఆవు దూడని చంపిన ఈ పాపానికి ప్రాయశ్చిత్రంగా శుభ్రేతే పతతాం చక్రం ఇతి మాం బ్రాహ్మణో బ్రవీత్. ఆ బ్రాహ్మణ ఏమైనా శాపం పెట్టాడు, నువ్వు సరిగ్గా యుద్ధంలో చచ్చే ముందు నీ రథచక్రం భూమిలోకి దిగిపోతుంది, నువ్వెంత గింజుకున్నా చక్రం పైకి రాదన్నాడు. వెంటనే ఈయన ఆయన కాళ్ళ మీద పడి, చచ్చిపోయింది ఒకదోడే కదా, దానికోసం ఇంత పీడ నాకు కావాలా, నన్ను ఇంతలా పీడిస్తావా, నీకు కావాలంటే ఆ దూడ అలాంటి దూడలు వేసే పేడ ఇవన్నీ నీకు ఇస్తాను, 1000 గోవులు ఇస్తానన్నట్ట. అంటే 1000 గోవులు ఇచ్చి చేసిన పాపం కడుక్కుంటావా అన్నాడు ఆయన. 1,00,000 గోవులు ఇస్తాను, నా రాజ్యంలో 5-6 ఊళ్ళు ఇస్తానన్నట్ట. లంచముతో నన్ను కొనాలనుకుంటున్న మూర్ఖుడా, ఇంకా నన్ను బాధ పెట్టకు, నువ్వు చేసింది గోహత్య, అందులోనూ చిన్న దూడని చంపావు, దూడని చంపిన పాపానికి నువ్వు ఘోర నరకాలకి పోవాలి, అందుకే నేను నిన్ను శాపం పెట్టా. శాపం వల్ల లాభం ఏమిటంటే ఇక్కడ నువ్వు ఆ గోవధకి ప్రాయశ్చిత్తం చేసుకుని అప్పుడు పైలోకాలకి పోతావు. ఒకవేళ నేను శాపం పెట్టకపోతే ఈ గోహత్యా పాపంతో నువ్వు 1,00,000 జన్మల పాటు కుష్ఠరోగ్యం పడతావు. ఒక్క గోవును చంపడం అంటే అంత పాపం. రోగిష్ఠాడివై పాపిష్టివాడివై భూలోకంలో రకరకాల దరిద్రపు జన్మలు ఎత్తుతావు. ఇప్పుడు నా శాపం వల్ల యుద్ధరంగంలో నీ రథచక్రం భూమిలో కుంగిపోతే అప్పుడు నువ్వు శత్రువు చేతిలో చస్తే దాంతో గోహత్య పాపం ఈ భూలోకంలోనే విడిచిపెట్టిపోతావు, ఆ పాపం నిన్ను వదిలేస్తుంది. గోహత్య చేసిన వాడికి దుర్మరణమే ప్రాయశ్చిత్తం, ఆ తర్వాత నువ్వు స్వర్గానికి పోతావు అని ఇక నేను ఎంత బతిమాలన వినిపించుకోకుండా ఆ శాపాన్ని తెప్పకుండా ఆయన వెళ్ళిపోయాడు. గురువుగారిచ్చిన శాపం, ఆ బ్రాహ్మడిచ్చిన శాపం, ఈ రెండూ లేకపోతేనా ఈ ప్రపంచం తల్లకిందులు చేయనా అన్నట్ట. అప్పుడు ఇదంతా దూరం నుంచి కృష్ణుడు వింటున్నాడు, అర్జునుడు వింటున్నాడు, శల్యుడు వినేమనుకున్నాడు, అమ్మాయ వీడు తన నోటితోనే తనకున్న కష్టాలన్నీ చెప్పుకున్నాడు, అంటే ఇంక వీడికి ఎలాగో చావు తప్పదు. ఈ మూర్ఖుణ్ణి రెచ్చగొట్టి వీడి బలహీనతలు ఏమిటో తెలుసుకున్నాను, ధర్మరాజు గారికి ఇచ్చినటువంటి వరం కొంత వరకు నెరవేర్చుకున్నాను, ధర్మరాజుకు సాయం చేద్దామని వచ్చి ఈ దుర్యోధనుడికి సాయంగా వచ్చిన పాపానికి ప్రాయశ్చిత్తమైంది అనుకున్నట్ట. ఎప్పుడు కూడా యుద్ధరంగంలో తన బలహీనతలు చాటకూడదు, ఇది అవతల వాడికి అది అడ్వాంటేజ్ అవుతుంది. ఆ సమయంలో ఎప్పుడు కూడా నేను నెగ్గుతాను అనుకోవాలి, ఎలక్షన్లో కూడా చూస్తారా కాసేపట్లో వాడు తుక్కు కింద ఓడిపోయినా సరే మేము సర్వే చేసామండి మేము నెగ్గేస్తామంటారు, తీరా చూస్తే అందరు ప్రతిపక్షాలన్నిటి కలిపి 25 సీట్లు వస్తాయి, అవతల వాడికి 330 సీట్లు వస్తాయి, అయినా సరే వీళ్ళు ఏమంటారనమాట మేము నెగ్గుతామంటారు, ఇలా అనుకోవాలట. సృష్టి రహస్యం ఇది, ఏం చేస్తాం ఓడిపోతాం అని ఎవడన్నా అనుకుంటాడా? ఎవడైనా అంతే, ఈ సృష్టిలో మనం ఏ పని చేసినా సరే మనం గొప్పవాళ్ళం అవుతాం, మనం ఈ పనులు విజయం పొందుతాం అనుకుంటాం, కానీ పరీక్షకు వెళ్ళే ముందు నేను ఫెయిల్ అయిపోతాను అని ఎవడన్నా 10th క్లాస్ పరీక్షలు కడతాడా? అలా అనుకునేవాడు ఉంటాడా? ఉపన్యాసానికి వచ్చే ముందు ఈ పూట ఉపన్యాసం చెప్పగలను అనుకుని వస్తాను కానీ చెప్పలేననుకుని వస్తానా? మీరు వినగలము అని వస్తారు, నేను చెప్పగలనని వస్తాను, మైకులు బాగా పనిచేస్తాయని ఆయన అనుకుంటాడు, చక్కగా రికార్డ్ చేస్తానని ఆయన అనుకుంటాడు. ఇందులో ఏం జరిగినా అది వేరే విషయం, మనస్సులో మాత్రం మేము బాగా మా పని చేస్తాం అనుకోవాలి. అలా అనుకోకుండా వీడు తన బలహీనతను బయట పెట్టినందువల్ల శల్యుడికి ఆనందం కలిగింది. ఇంకేముంది, యుద్ధం ప్రారంభమయ్యింది. ఆ సమయంలో కర్ణుడు ఆఖరి రోజు యుద్ధం మాత్రం కర్ణుడు బాగానే విజృంభించాడు. ఎప్పుడు కూడా దీపం ఆరిపోయే ముందు బాగా ఒక్కసారి గుప్పు ఉంటుంది. అలా 17 రోజులుగా వాడు ఏ యుద్ధంలో పెద్దగా పరాక్రమం చూపించకపోయినా చివరి రోజు కదా ఇది, అందుకని విజృంభించాడు. ధర్మరాజు మీద పడిపోయాడు, ధనుస్సుతో పొట్ట మీద పోటు పొడిచాడు. పొడిచి, నీకెందుకు హాయిగా పద్మాకర్ గారితో పాటు వెళ్ళి ఆయనతో పాటు పక్కన కూర్చొని నువ్వు కూడా ఉపన్యాసాలు చెప్పుకో, లేదా యజ్ఞాలు చేసుకు బతుకు, అంతేగాని క్షత్రియ ధర్మం నీకెందుకు అన్నట్ట. దాంతో భీముడు విజృంభించి, అలుకంకంపు గనుంగ వంగదురగా నప్పాండవుండేసినంకులిశంబోయని ప్రజ్వరిల్లి నిగిడన్ ఘోరంపు భల్లంబురస్థలి వేదిల్లగా తేరి మీద బడి మూర్ఛం పొంది కర్ణుండు నిశ్చలతం చచ్చిన ఎట్టులుండే వెరతత్ సైన్యంబు తూలెన్గడున్. అన్నగారిని అవమానించాడు ఈ దుర్మార్గుడు అనేటటువంటి కోపంతో భీముడు కర్ణుడి మీదకొచ్చి ఘోర యుద్ధం చేసి ఒక వజ్రం వంటి కఠినమైన బాణం ధనుస్సుకి ఎక్కుపెట్టి లాగి చెవిదాకా విడిచిపెట్టాడు. ఈ బాణం కులిశంబోయన అంటే ఒక వజ్రాయుధమా అన్నట్టుగా వేగంగా వెళ్ళి వక్షస్థలాన్ని చీల్చి బయటకు వచ్చేసింది. దాంతో కర్ణుడు ఒక్క దెబ్బకి కెంవ నరిచి ఢామ్ అనే శబ్దంతో రథంలో పడిపోయాడు. వాడు మూర్ఛ పొంది రథంలో పడిపోతే అది చూడడానికి ఎలా ఉందో తెలుసా, నిశ్చలతం చచ్చిన ఎట్టునుండే, కదలకుండా పడిపోయాడు, స్పృహ తప్పి చచ్చినట్టున్న ఏకంగా. ఈ దెబ్బతో వీడు చచ్చిపోయాడేమో అనుకుని సైనికులంతా పారిపోవడం మొదలు పెట్టారు. అలా వాడు పారిపోతూ ఉంటే భీముడు అమాంతంగా వరలో నుంచి కత్తి తీసి, ఈ దుర్మార్గుడు ఎన్నోసార్లు నోటికి వచ్చినట్టు వాగాడు, ఒకప్పుడు నన్ను తిండిపోతా అన్నప్పుడు అన్నాడు, ఇప్పుడేమో ధర్మరాజు గారిని నువ్వెళ్ళి యజ్ఞాలు చేసుకో అంటాడా, ధర్మరాజు గారిని అవమానిస్తాడా, ఇంకెప్పుడు ఎవరిని అవమానించకుండా వీడి నాలికి కోసేస్తాను అని రథం మీదకి వచ్చి వాడు నాలిక పుచ్చుకుని కత్తితో ఒక్క దెబ్బ కోసేపోయాడు. అప్పుడు శల్యుడు టక్కన చేయబట్టేశాట, శల్యుడు ఇక్కడ కాపాడాడు. చెయ్యి పట్టుకుని, నాయనా భీమసేన ఎంత పని చేస్తున్నావు నువ్వు, వాడు స్పృహ తప్పాడు, ఇది చావు కాదు, ఈ సమయంలో నువ్వు నాలికి కోసావనుకో ఖచ్చితంగా నాలుగు కోసిన వెంటనే స్పృహ తప్పిపోయిన కారణం చేత రక్తస్రావమై చచ్చి తీరతాడు వీడు. ఈ సమయంలో నువ్వు నాలుగు మొదలంటా కోసావా, వీడు చచ్చిపోతాడు. చచ్చిపోతే అప్పుడేమవుతుంది, అర్జునుడు నేను కర్ణుణ్ణి చంపుతానని ప్రతిజ్ఞ చేశాను, ఆ ప్రతిజ్ఞ భంగం అయ్యిందని ఆత్మహత్య చేసుకుంటాడు. నీ తమ్ముడు ఆత్మహత్య కావాలా వీడి చావు కావాలో ఆలోచించు అనగానే, మామ ఇప్పుడు కదా నువ్వు నాకు ఉపకారం చేసావు, నిజమే సుమా, ఇది మూర్ఛ కాదని, ఈ అవస్థలో ఇది మూర్ఛే తప్ప చావు కాదని, ఈ సమయంలో వీడు నాలుగు కోస్తే వీడు చస్తాడని నాకు తెలుసు, అయినా పాండురాజు గారి యొక్క అగ్రపుత్రుణ్ణి ధర్మాత్ముణ్ణి ధర్మరాజుని వీడు నోటికొచ్చినట్టు తిట్టాడు, కారుకోతలు కూశాడనే కోపంతో నాలుగు కోసేద్దాం అనుకున్నాను. ఈ నీచుడు ఎంత పూర్వం ద్రౌపదిని తిట్టాడు, మమ్మల్ని తిట్టాడు, కృష్ణుని తిట్టాడు, అందరినీ నోటికొచ్చినట్టల్లా వాగాడు, ఆ కసితో నోరు కోసేద్దాం అనుకున్నాను, నాలుగు కోద్దాం అనుకున్నాను, కానీ నాలుగు కోస్తే వాడు చచ్చేవాడే, చచ్చుంటే అర్జునుడు అగ్నిహోత్రంలో పడి చచ్చిపోయేవాడు. ఎంత ప్రమాదం తప్పింది, ఎంత ప్రమాదంబు మాతులా నీ వల్ల తొలగింది నీకో దండం అని మామగారికి దండం పెట్టి మేనమావకి అక్కడ నుంచి తప్పుకున్నాడు. దాంతో రథాన్ని తీసుకుని పక్కకి వెళ్ళిపోయాడు శల్యుడు. ఓ రెండు మూడు బకెట్లు నీళ్లు తెప్పించి దాంట్లో గంధం పోసి ఆ గంధంతో ఉన్నటువంటి గంధజలాన్ని, చక్కని సువాసనతో చల్లగా ఉన్న గంధజలాన్ని వాడి మొహం మీద పోసి మెల్లగా సేద తీర్చాట. ఇది వింటున్న ధృతరాష్ట్రుడు అన్నాడు ఏడుస్తూ, ఆ ఈ పోటే కర్ణుడు తెచ్చేవాడు, శల్యుడు ధర్మమానని బ్రతికాడు, శల్యుడు తెప్పితే తెప్పాడు కానీ సమయానికి ముప్పు తప్పించాడు. పాండవుల ఆజినోర్చుని తండని మీరాజు సోత తనయుని పొగడును గండడచె భీముడిట్టి మగండు కలడి పెద పన్నెట్లు కయ్యము చెల్లెన్. పాండవులను యుద్ధంలో ఓడిస్తాడు ఈ సూతతనయుడు అని ఎప్పటికప్పుడు నా కొడుకు దుర్యోధనుడు మూర్ఖుడై కర్ణుడి మీద నమ్మకం పెట్టుకుని ఎంత భయంకర యుద్ధానికి సంసిద్ధుడయ్యాడు. నా కొడుక్కి చెప్పాను, ఒరే పాండవులు మహాత్ములురా, ఈ మూర్ఖుణ్ణి ఒక్కడు నువ్వు సాయంగా చేసుకుని యుద్ధానికి వెళ్ళడం నీకు న్యాయం కాదురా, ఇది ప్రమాదం అంటే వినిపించుకోకుండా అబ్బెబ్బే పాండవుల్ని ఓడిస్తాడని నమ్మకం పెట్టుకున్నాడు. వాడి యొక్క అహంకారాన్ని తొలగించాడు భీముడు. అసలు కొంచెం క్రౌర్యానికి సిద్ధపడి ఉంటే, తమ్ముడి ప్రతిజ్ఞ అడ్డు రాకుండా ఉంటే ఈ దెబ్బతోటి వీడు తెచ్చేవాడు. ఇప్పుడేంటి, ఎప్పుడు అభిమన్యుడి చేతిలోనే తెచ్చేవాడు వీడు. సర్లే అయ్యింది, ఏదో అయ్యింది, వీణ నమ్ముకుని నా కుమారుడు చెడిపోతున్నాడు, వీడి అహంకారాన్ని భీముడు తొలగించాడా? ఇటువంటి మగాడున్నాడు అక్కడ అన్నాడు ధృతరాష్ట్రుడు. ఇట్టి మగండు కలడే పిదపనెట్లు కయ్యము చెల్లెను, ఇటువంటి పురుషుడు అక్కడెక్కడున్నాడు? అటువంటి వీరుడితో యుద్ధం చేసి బతికినందుకు మా వాళ్ళని ఏమాత్రం మెచ్చుకోవాలి? సరే చెప్పు, ఈ దుఃఖాన్ని నేను ఆపుకోలేక మధ్య మధ్యలో కలిగించుకుంటున్నాను, నేను ఇలా వింటూ ఏడవలసిందే. తర్వాత ఏం జరిగిందనగానే కాసేపటికి కర్ణుడు తేరుకుని మళ్ళీ శల్య ఏం జరిగిందన్నట్ట, ఏదో జరిగిందిలే, నువ్వు ఎప్పటికప్పుడు పాండవులను చంపుతానంటావుగా, ఎవడో దెబ్బ కొట్టినట్టున్నాడు పడ్డాడు కర్ణుడు, ఆ కర్ణుడు పడినప్పుడు రక్షించానులే నేను అన్నట్ట. యుద్ధరంగంలో అలా వెనక్కి తీసుకురాకూడదు రథం, అది నాకు పరువు తక్కువ కదా అంటే, పరువు తక్కువ కాదు నాయన, నువ్వు అక్కడే అలా ఉండు ఉంటే ఈ పాటికి భూమికి బరువు తగ్గేది, నువ్వు వెళ్ళిపోయేవాడి. నీ నాలుగు కొయ్యడానికి వచ్చాడు తెలిసిన భీముడు, ఏదో జాలిపడి నేను రథాన్ని ఇక్కడికి లాక్కొచ్చాను, ఆ భీముడిని బతిమాలుకున్నాను, ఇంకెప్పుడు పెచ్చబగుడు వాక్కు అని మళ్ళీ రథం తోలాడు ఆయన. ఈలోపు దుర్యోధనుడు వచ్చి భీముడితోటి యుద్ధానికి తలపడ్డాడు. ఇద్దరికీ ఘోర యుద్ధం, గదాయుద్ధం జరిగింది. సరిగ్గా ఆ సమయంలో మళ్ళీ ఓపిక తెచ్చుకున్న కర్ణుడు విజృంభించాడు, మళ్ళీ ధర్మరాజు మీద పడ్డాడు. ధర్మరాజు గారి రథాన్ని కొన్న గుర్రాలను చంపేశాడు, ధర్మరాజు గారి టెక్కెం పడగొట్టేశాడు, రథచక్రాలు విరగొట్టాడు, ఒళ్ళంతా బాణాలు కొట్టేస్తూ ఉంటే నకులుడు పరుగు పరుగును వచ్చి ధర్మరాజు గారిని రథం ఎక్కించుకున్నట్ట. ఇద్దరి మీద పడ్డాడు ఇప్పుడు వాడు, ఈ ఇద్దరికి ఉన్నటువంటి రథాన్ని పడగొట్టేశాడు. మళ్ళీ ఇద్దరు కలిసి సహదేవుడు తేరెక్కారు, ముగ్గురిని ఒకేసారి చావగొట్టేట. అహితాంతకుడగు కర్ణుడం మువ్వుర సంపిహిత గాత్రుల చేశాన్, శత్రువుల పారటి మృత్యు అయిపోయాడు ఈ పూట కర్ణుడు. ఏకకాలంలో సహదేవుడి రథంలో ఉన్న ధర్మరాజుని, సహదేవుణ్ణి, నకులుణ్ణి చితక్కొట్టేశాట. ఇలా ఇంకో నాలుగైదు బాణాలు కొడితే ఎక్కడ ధర్మరాజు చచ్చిపోతాడో అని భయం వేసింది శల్యుడికి. అందుకని ఆయన అన్నాడు తెలుసా, ఇదేమిటిది ధర్మరాజు మీద అలుగుతావు, యుద్ధం చేయడానికి వచ్చిన భీముడితోటి అర్జునుడితోటి యుద్ధం చేయలేవు, ఎటొచ్చటి పోయినా ధర్మరాజుని, నకులుణ్ణి, సహదేవుణ్ణి చావగొడతావా? ఒకవేళ నువ్వు ఇతన్ని చంపావనుకో, నువ్వు ఒకప్పుడు కుంతికిచ్చిన మాట అది శల్యుడికి రహస్యంగా తెలుసు, అందుకే అన్నాడు, కుంతికిచ్చిన మాట తప్పినట్టు అవుతుంది, అన్నిటికీ మించి అటు చూడు ఒకసారి. వాడే కురుక్షితిపాలుడు పోడిమి చెప్పి భీము చేత పొదువబడియే అవ్వాడి మగని కడ్డము నీ వేడిమి దక్కంగగలదే వేరొకడరయ్యన్. ఒక్కసారి నీ కుడివైపు చూడు, దుర్యోధనుడు భీముడు గదాయుద్ధం చేస్తున్నారు, భీముడు రెచ్చిపోతున్నాడు, మరి కాసేపట్లో చచ్చిపోబోతున్నాడు దుర్యోధనుడు. ఈ సమయంలో నువ్వు భీముడికి అడ్డం వెళ్ళి ఆ దుర్యోధనుడిని రక్షించు, లేదా దుర్యోధనుడు తస్తాడు. దుర్యోధనుడు తెచ్చాక నువ్వు ధర్మరాజును చంపితే ఉపయోగం ఉందన్నట్ట. అప్పుడు వెంటనే కర్ణుడు ఈ ముగ్గురిని వదిలి అటుకేసి చూశాడు. నిజంగానే ఆ సమయంలో దుర్యోధనుడికి ప్రాణాంతకంగా ఉంది, గజగజలాడిపోతున్నాడు రథం అడుగుతోలన్నట్ట. వెంటనే శల్యుడు వేగంగా భీమ దుర్యోధనుడి మధ్యలోకి వచ్చాడు, దాంతో వాడు భీముడి మీద పడ్డాడు. అప్పటిదాకా రణరంగంలో చావు దెబ్బలు తీరేస్తున్నటువంటి ధర్మరాజు గారు ఏమనలేక, సహదేవ ఇంక యుద్ధంలోంచి శిబిరానికి తోలేయమని రథం అన్నట్ట. ఇంతవరకు 17 రోజుల యుద్ధంలో గురువుగారు బంధిస్తానన్నప్పుడు కూడా యుద్ధభూమి విడిచి ధర్మరాజు వెళ్ళలేదు. ఈరోజు కర్ణుడి దెబ్బకాయినా ఈ ఒళ్ళంతా బాణాలు దిగిపోయి లోపల కొత్త కొత్తలాడిపోతూ ఉండగా మనస్సు తమ్ముళ్ళు ఇద్దరిని వెంట పెట్టుకుని యుద్ధభూమి విడిచిపెట్టి శిబిరానికి వచ్చేశాడు. రాగానే సేవకులంతా ఓ మంచం వేశారు, మంచం మీద పడుకుని ఒంటి మీద ఉన్నటువంటి ఆ బాణాలన్నీ బలంగా లాగి అవతలు పారేశాడు. పారేసి నేను ఇక్కడే ఉంటాను, నా శరీరం అంతా మరిగిపోతోంది, లోపల హృదయం అంతా ఉడికిపోతోంది, మీరిద్దరు వెళ్ళి అర్జునుడికి జరిగింది చెప్పి ఆ కర్ణుడి యొక్క వధ చూడండి అని కర్ణుడిని చంపడానికి నకుల సహదేవుల్ని పంపేశాడు. పంపేశాడు కానీ ధర్మరాజు గారికి మనస్సు అంతా ఆవేదనతో నిండిపోయిందిట. ఈ దుర్మార్గుడు నన్ను ఎన్ని దెబ్బలు కొట్టాడు, వీడు నోటికి వచ్చినట్టు మాట్లాడాడు, వీడిని ఇంతవరకు సంహరించకుండా అర్జునుడు ఉపేక్షిస్తున్నాడు, ఈ అర్జునుడి ప్రతిజ్ఞ లేకపోతే భీముడు ఎప్పుడో చంపేవాడు వీడిని అని కొంచెం అర్జునుడి మీద అలక కూడా వచ్చింది ఆయనకి. సరిగ్గా ఇది విన్న ధృతరాష్ట్రుడు అన్నాడు సంజయుడితో, ఎంత మోసం చేశాడయ్యా ఈ శల్యుడును కర్ణుడును, అనిలజునకు జాలడిన తనయుడు మోసం బుగాక ధర్మజుడట్లబ్బిన పోనిచ్చుట రాధా తనయునకు బుద్ధి యగుని తప్పెన్ దప్పెన్. ముసలాడి అసలు బాధంతా ఇప్పుడు బయటకు వచ్చింది. ఏ భీముడు నా మాత్రం నా కొడుకు దుర్యోధనుడు జయించలేడా? అనిలజునకు చాలడే నా తనయుడు, నా కొడుకు దుర్యోధనుడు భీముడితో యుద్ధం చేసి పడగొట్టలేడా? ధర్మరాజు గారు ఎదురుగుండా దొరికేస్తే చంపక భీముడు చేతిలో దుర్యోధనుడు చచ్చిపోతున్నాడనే భయంతో ఇటు వస్తాడా? శల్యుడు చెబితే మాత్రం ధర్మరాజును వదిలిపెడతాడా?
అసలే దొరక్క దొరక్క దొరికాడు ధర్మరాజు. సమయానికి అతనికి ఎవరూ రక్షకులు లేరు. ఆ సమయంలో ధర్మరాజు గారిని కనుక చంపేసి ఉంటే అసలు యుద్ధం లేకుండా పోయేది. ఎంత పొరపాటు చేసావయ్యా కర్ణ, తప్పెం చాలా తప్పు చేశాడు. ఎంత పొరపాటు చేశాడు, చేతికెబ్బినటువంటి ధర్మరాజును వదిలేశాడు అయ్య బాబో, ధర్మరాజును వదిలేశాడు అని జుట్టు పిక్కు నేర్చేశాడు ముసలాయన. ఇది వింటున్నాడు ఆయన, ఈ గుడ్డానికి ఎంత బాధ వచ్చిందనమాట. నా కుమారుణ్ణి రక్షించడం అనే వంక పెట్టుకుని చేతికెబ్బినటువంటి ధర్మరాజును వదిలేశాడు. అర్రె రర్రే, ఎంత పొరపాటు, ఎంత పొరపాటు. నేనే కనుక దగ్గరుండి ఉంటేనా ఈ సమయంలో, అందుకే పక్కనుంటే ఎంత బాగుండు, ధర్మరాజును చంపేమందును. ధర్మరాజు చచ్చిపోతుంటే ఇక ఆ తర్వాత పాండవులు విజయం పొందితే మాత్రం లాభమేమున్నది అని కాసేపు ఏడుస్తూ ఉంటే సంజయుడు తెల్లబోయి, నీ మనసులో ధర్మరాజు మీద ఎంత కుళ్ళు ఉందనమాట అనుకుని, రాజా శ్రీకృష్ణ పరమాత్ముడు అనేవాడు పాండవులని నిరంతరం రక్షిస్తూ ఉంటాడు. ఆయన వల్లే ప్రతి వ్యక్తికి సంకల్ప వికల్పాలు వస్తాయి. ఒక వ్యక్తిని చంపాలనే కోరిక వచ్చినా, రక్షించాలనే కోరిక వచ్చినా, ఈ కోరికంతా మనస్సులో ఉండి రేకెత్తించేది పరమాత్ముడు. ఆయన పాండవ పక్షంలో ఉన్నంత వరకు ఎవ్వడూ వాళ్ళని చంపలేడు. చంపాలనుకుంటే ఇలాగే పక్కకి ఏదో ఇంకో బుద్ధి పెట్టింది పక్కకి ఎండుతాడు ఆయన. తర్వాత చెబుతున్నా విను, ఇంక ఏడవ చీటికి మాటికి అయ్యో అయ్యో అని గడిచిపోయిన దానికి ఏడవడం వల్ల ఉపయోగం లేదు. నీ కుమారులు దుర్బుద్ధులు, దుర్బుద్ధుల వల్ల సుబుద్ధులు ఎప్పుడూ చావరు. ఇప్పుడు ధర్మరాజు గారు మంచం మీద కూర్చుని ఈరోజు సూర్యాస్తమయంలోపు కర్ణుడి యొక్క శిరస్సు నేల మీద పడిందనే వార్త వినకపోతే ఇక నేను ఈరోజుతో యుద్ధం చేయని సన్యాసం పుచ్చుకుందామని నిర్ణయం చేసుకున్నట్టు ఆయన. ఈలోపు అక్కడ భీముడు కర్ణుడిని విరగ్గొట్టి పారేసి అర్జునుడిని ఇలా పిలిచి, ఇవాళ కర్ణుడితో యుద్ధం నేను చేస్తాను, వాడో నేనో తేలిపోతాం, కానీ ఈలోపు నువ్వు ఒక విషయం తెలుసుకో, నకుల సహదేవులు ఇద్దరూ కలిసి అన్నగారిని శిబిరానికి పట్టుకుపోయారట. ఇప్పుడే మన పక్క వాళ్ళు చెబుతున్నారు, అంటే యుద్ధం చేస్తూనే ఇదంతా కూడా భీముడు సేకరిస్తున్నాడు సమాచారం. ఇంతవరకు అన్నయ్య ఒక్కరోజు కూడా యుద్ధం మధ్యలో ఇలా మిట్ట మధ్యాహ్నం వేళ ఏదో సాయంత్రం వెళ్ళడం వేరు, ఇంత చేసి మధ్యాహ్నం అవుతోంది, ఈ సమయంలో శిబిరానికి వెళ్ళిపోయాడు ఆయన. ఇది మనకు అవమానం. అన్నయ్య ఎలా ఉన్నాడో చూసిరా, నువ్వు వచ్చేదాకా నేను ఒక్కడిని నిర్వహిస్తాను, నాకు ఈ కౌరవ సైన్యం అంత ఒక లెక్క కాదు, సముద్రుణ్ణి చెలియని కట్టాకినట్టుగా ఈ కౌరవ సేన సముద్రాన్ని నేను ఆపుతాను అనగానే కృష్ణుడు కూడా అన్నాడు, భీముడు ఒక్కడ చాలలేవయ్యా, మనం వెళ్ళొద్దాం, అసలు మీ అన్నగారు ఎలా ఉన్నాడో ఆయన క్షేమాన్ని విచారించి మళ్ళీ వద్దాం అన్నట. అర్జునుడు కూడా సరే నేను తొందరగా వచ్చేస్తాను, నువ్వు మాత్రం ఈ సాత్యకి మొదలైన వాళ్ళ సాయంతో ఈ కర్ణాదులని నిలువరించు అని కృష్ణుడిని వెంట పెట్టుకుని శిబిరానికి వెళ్ళిపోయాడు. ఆయన మనస్సు గజగజలాడిపోయింది. గురువుగారంతటి వాణ్ణి ఎదిరించి నిలబడినటువంటి మా అన్నయ్య ఇవాళ తన పరాభవానికి ఎంత వగచి ఉంటాడో, చివరికి ఒక కర్ణుడు అనేటటువంటి ఒక సామాన్యుడి బాణదెబ్బలు తట్టుకోలేక, బాణఘాతాలు తట్టుకోలేక ఆ బాణం దెబ్బలు పారిపోయాడా చచ్చ అని బాధపడుతూ, అసలు అన్నయ్య ఎలా ఉన్నాడో, ఆ దెబ్బలు ప్రాణాంతకమో మామూలు దెబ్బలో తెలుసుకుందామని చెక్క 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 శిబిరానికి వెళ్ళాడు. శిబిరానికి వెళ్ళేసరికల్లా మంచం మీద అలాగా వగరుస్తూ కూర్చుని ఉన్నాడు ధర్మరాజు. ఆయనకి చాలా కసిగా ఉంది, మళ్ళీ యుద్ధానికి వెళ్ళాలని ఉంది, కానీ మనస్సులో ఒకసారి అనుకున్నాడుగా కర్ణుడు తెచ్చేదాకా ఇక వెళ్ళకూడదని, అందుకని అలాగే మంచం మీద కూర్చుని కాసేపు పడుకుని ఏం చెయ్యాలి కర్ణుడిని అనుకుంటూ ఉండగా ఈ కృష్ణుడు అర్జునుడు అన్నయ్యకి నమస్కరించారు. ఈయనేమని భ్రమపడ్డాడో తెలిసినా, నేను మనస్సులో కర్ణుడి చావు చూడాలనుకున్నాను, ఇది అర్జునుడికి తెలిసింది, తెలిసి కర్ణుడిని చంపి ఆ శుభవార్త చెప్పడానికి నా దగ్గరకు వచ్చాడు అనుకుని ఆనందం తట్టుకోలేక అంటే భ్రమపడ్డాడు ఆయన. అర్జునుడు కౌగిలించేసుకుని ఆహాహాహాహా, ఏం పరాక్రమం నాయన, నేను కేవలం మనస్సులో కర్ణుణ్ణి అర్జునుడు చంపాలి, చంపితే కానీ యుద్ధరంగానికి వెళ్ళకూడదని నిర్ణయించుకున్నానా, నిర్ణయించుకుని గట్టిగా అరగంట అవ్వలేదా, ఈ అరగంటలో నువ్వు వెంటనే నా దగ్గరకు వచ్చేసావా, ఎంత వేగముగా నా మనస్సులో మాట నీకు తెలిసింది, నా మనస్సంకల్పం ఇంతవరకు బయటికి కూడా చెప్పలేదు, అది నీకు బహుశా కృష్ణుడు చెప్పుంటాడు, నువ్వు విజృంభించుంటావు, కర్ణుడిని చంపుంటావు, ఇంత పరాక్రమం కలిగిన నిన్ను తమ్ముడిగా పొందిన నేను అదృష్టవంతుడిరా అని కౌగిలించుకుని, ఎవరక్కడ కర్ణుడిని చంపి వచ్చిన నా తమ్ముడికి స్వాగత సత్కారాలు ఏర్పాటు చేయండి, దండలు తెప్పించండి, పద్మాకర్ గారి దగ్గర ఉన్న మల్లెపూల దండ నాకు ఇచ్చేయండి అన్నాడు ఆయన. అనగానే అర్జునుడు తెల్లబోయి, నేను ఇంకా కర్ణుడిని చంపలేదు, కర్ణుడి చేతిలో నువ్వు దెబ్బలు తిన్నావని శిబిరానికి వచ్చావని తెలుసుకుని భీముడి ద్వారా వార్త తెలుసుకుని నీ క్షేమం విచారించి అప్పుడు యుద్ధానికి వెళ్ళి వాడిని చంపుదాం అనుకుంటున్నాను. అయ్యో అన్నయ్య నువ్వు ఎలా ఉన్నావు, నా అదృష్టవశాత్తు నువ్వు క్షేమంగా ఉన్నావు గనక నిన్ను చూచి ఆనందిస్తున్నానగానే తెల్లబోయాడు ధర్మరాజు. అంటే కర్ణుడిని చంపలేదా, చంపకుండా యుద్ధం మధ్యలో నువ్వు ఇక్కడికి వచ్చావా, ఛీ, నేను నమ్ముకుని యుద్ధానికి వచ్చి నేను నా బంధువులందరినీ కోల్పోయాను, పిల్లల్ని కోల్పోయాను, ఏం బతుకురానది, ఎందుకురా నీకు ఈ ఆయుధాలు, ఎందుకు నీకు ఈ పరాక్రమం, ఎందుకు నీకు ఈ ప్రతిజ్ఞ, నీ ప్రతిజ్ఞ వల్ల కానీ లేకపోతే భీముడే ఎప్పుడో చంపేసేవాడు ఆ కర్ణుణ్ణి. ఇవాళ నా దురదృష్టం ఎవరికీ పట్టదు, ఆ దుర్మార్గుడు నన్ను నా తమ్ముళ్ళని చితక్కొట్టి ధనుస్సుతో నా పొట్ట మీద పోటు పొడిచి నువ్వు యజ్ఞాలు చేసుకు బతుకు అంటాడా నన్ను. వాడు నోటికొచ్చినట్టల్లా వదరాడు. వాడి వల్ల కదా ఈ మహాభారత యుద్ధం జరిగింది. అటువంటి దుర్మార్గుని చంపకుండా నేను ఎలా ఉన్నానో చూద్దామని వచ్చావా. ఇవాళ నాకు ఆ అభిమన్యుడో లేక ఘటోత్కచుడో ఉండుంటే ఈ అవమానం వచ్చేది కదా. వాళ్ళు ఉన్నంతవరకు యుద్ధరంగం నుంచి నేను వెనక్కి రాలేదు, నిన్ను నమ్ముకుని చెడిపోయాను అని అంతకంతకి కొంచెం కోపం పెరిగిపోయి అనలాని మాటలు చాలా అన్నాడు. ధర్మరాజు జీవితంలో తమ్ముడిని ఎప్పుడు ఇలా అనలా. విను కర్ణునకే నోడి తినన నేటికి నీవు నోడి తనిలజ మాద్రి తనయులు మున్నే ఓడిని మనతో కోడంగా కమసమర్దనుడోడెను అన్నట. ఎందుకు మన బతుకు, నేను కర్ణుడికి ఓడిపోయాను సిగ్గు లేకుండా చెప్పుకుంటున్నాను, నువ్వు ఓడిపోయావు, ఇంకా అక్కడ ఉన్న భీముడు ఓడిపోయాడు అనుకో, ఈ మాద్రి తనయులు ఓడిపోయారు, మనతో కలిసిన కృష్ణుడు ఓడిపోయినట్టే, ఎందుకంటే నువ్వు నా దగ్గరకు వచ్చావు కనుక. ఛీ, మనందరం ఓడిపోయాం, ఇంకెందుకు అడవి కడుతుందండి, అక్కడికి వెళ్ళి సన్యాసం పుచ్చుకొని ముష్టి ఎత్తుకు బతుకుదాం. ఈ కృష్ణుడు కూడా మనల్ని రక్షిస్తాడనుకుంటే ఆయన పట్టించుకోవడం లేదు. అయినా ఆయన్నేమంటాం, నిన్ను నమ్ముకుని యుద్ధానికి తీసుకెళ్ళిన ఆయన మాత్రం ఏం చేస్తాడు, నువ్వు నీ దగ్గర సామర్థ్యం ఉందనుకున్నాడు, అసమర్థుడు నువ్వని ఆయనకి తెలియదు. అర్జున, మనలో మన మాట, నీకు చేత కాకపోతే, ఓపిక లేకపోతే నీ గాంధీవా నీ కృష్ణుడికి ఇచ్చి నువ్వు రథం తోలితే ఆయన ఈ పాటి కర్ణుడు చంపేవాడు కదరా అన్నట. అనగానే ఒక్కసారి అర్జునుడు వరలో నుంచి కత్తి బర్రును బయటికి లేగాడు. అమాంతంగా ధర్మరాజు మీదకి వెళ్ళిపోతుంటే కృష్ణుడు అడ్డం వచ్చి చెయ్యి పుచ్చుకుని ఎందుకు కత్తి దూసావన్నట. నాకు ఒక ప్రతిజ్ఞ ఉన్నదని నీకు తెలుసు, నాకు గాంధీవన్ చేతికి రాగానే ఒక ప్రతిజ్ఞ చేశాను అగ్నిహోత్రుడు గాంధీవం ఇవ్వగానే. ఏమని, ఎవరైనా నీ గాంధీవం ఇంకొకళ్ళకి ఇయ్యి అని అన్నారా వాడి తల నరికేస్తాను అని శపథం చేశాను. ఇప్పుడు మా అన్నయ్య నా చేతిలో గాంధీవం కృష్ణుడికి ఇవ్వమన్నాడు, కాబట్టి నేను ప్రతిజ్ఞ చేశాను కనుక ఈ ధర్మరాజు తల నరకవలసిందే అన్నట్టు. అనగానే కృష్ణుడు పక్కపక్కనవి, అందుకే రా జ్ఞానం ఉండాలి నాయన. అర్జున, నువ్వు ప్రతిజ్ఞ చేసేనాటికి నువ్వు యౌవనంలో ఉన్నవాడివి, అప్పుడు నీకు సాధ్యాసాధ్యాలు మంచి చెడ్డ తెలియవు. చిన్నతనంలో, చిన్నతనం అంటే ఇక్కడ అర్థం చంటి పిల్లాడని కాదు, అజ్ఞానావస్థలో చేసినప్పుడు ప్రతిజ్ఞ, ఎప్పుడైనా ప్రతిజ్ఞ విజ్ఞానంతో చెయ్యాలి. అజ్ఞానావస్థలో చేసిన ప్రతిజ్ఞని చెల్లించుకోకూడదని శాస్త్రం. పెద్దల దగ్గర నువ్వు చదువుకోకపోవడం వల్ల నీకు ఆ విషయం తెలియలేదు. రెండోది, మహారాజు గారు ఎలా ఉన్నాడో చూడడానికి వచ్చి ఆయన చంపుతావా నువ్వు? ఆయన చంపితే నువ్వు బతుకుతావా, నేను బతుకుతానా, మనకు తక్కిన వాడు బతుకుతారా? ఆ మహారాజు గారు క్షేమంగా ఉన్నాడు కాబట్టే, ఆ ధర్మాత్ముడు బతుకున్నాడు కాబట్టే ఇంకా భూమి మీద అప్పుడప్పుడైనా వర్షాలు కురిసి మనం భోజనం చేస్తున్నాం. ఆయనే లేకపోతే ఈ భూమి అంతా ఏనాడు అస్తవ్యస్తమైపోతుంది తెలుసా. చి తీ కత్తి అందులో వరలో పెట్టన్నట. అప్పుడు అర్జునుడు ఏడుస్తూ, మరి నా శపథము, అటు సూర్యుడు ఇటు పొడిచినా నా గాంధీవాన్ని ఎవడైనా పక్కవాడికి ఇమ్మన్నాడంటే వాడి తల నరుగుతానని నేను ప్రతిజ్ఞ చేశాను, ఆ ప్రతిజ్ఞ చెల్లించుకోకపోతే నేను చచ్చిపోతానన్నాను, కాబట్టి ఈ కత్తితో నా తల నరుక్కోనా అన్నట. నీ తల నరుక్కోవడం కాదు మూర్ఖుడా, ఇక్కడ ఒక మాట చెబుతున్నాను, చంపడం అంటే రెండు రకాలు, ఎవడైనా తిడితే వాడిని చంపడంతో సమానం. కాబట్టి ఎవడైనా నీకు చంపాలనిపించింది అనుకో, వాడిని తిట్టేయి, వాడు చచ్చినట్టే లెక్క. ఇప్పుడు ఈ ధర్మరాజు గారిని చెడమడ తిట్టు, అప్పుడు కత్తితో ఆయన తల నరికినటువంటి ప్రతిజ్ఞ భంగం కాకుండా ఉండేటటువంటి ధర్మసూక్ష్మం నెరవేరుతుంది. అంటే నువ్వు ఆయన తిట్టావంటే ఆయన తల నరికినట్టే, ఆయనని చంపినట్టే, నీకు ప్రతిజ్ఞ భంగం కాదు. తిట్టు అనగానే వెంటనే కత్తి వరలో దూసి ఏం చేశాడు, ఓ ధర్మరాజా, నువ్వు మా వంశానికి చీడ పురుగులో పుట్టావు, నేను భీముడే పరాక్రమవంతును, మేమిద్దరం లేకపోతే ఈ పాండవ సేన నిలబడేదా, అసలు నువ్వు రాజు ఎందుకయ్యావయ్యా, నువ్వు కూర్చుని ధర్మాలు చెప్పడం తప్ప ఎప్పుడైనా పరాక్రమించి యుద్ధం చేసావా, నేను భీముడు నిలబడి నిన్ను రక్షించాం కాబట్టి బతికావు, ఎప్పటికప్పుడు ఈ సృష్టిని అంతటి నీ రక్షించింది మేమే, నీ వల్ల జోదం వల్ల మేము నశించిపోయాం, నీ వల్ల మేము ఎప్పటికప్పుడు కష్టాల పాలయ్యాం, మమ్మల్ని అందరినీ అడవుల పాలు చేసావు, అజ్ఞాతవాసం పాలు చేసావు అని తిట్టి ఆ తర్వాత మళ్ళీ ఏడ్చి ఈసారి కత్తి తీసి తన తలకే నరుక్కోబోయాడు. మళ్ళీ టక్కర కృష్ణుడు వచ్చి ఆ చేయి గట్టగా చేతిని గట్టిగా పట్టుకుని, నీకేమన్నా మళ్ళీ పిచ్చపట్టిందా అర్జున, ఇందాకనేమో అన్నగారి తల నరకబోయావు, ఇప్పుడు అన్నగారిని తిట్టిన తర్వాత కత్తి తీసి నీ తల నరుక్కుంటున్నావు ఏమిటంటే, నేనేం చేయను, ఇంకో ప్రతిజ్ఞ చేశాను నేను, మా అన్నయ్యని ఎవరన్నా తిడితే వాడు తలకే నరికేస్తానన్నా. అటువంటిది ఇప్పుడు నేనే మా అన్నయ్యని తిట్టాను, ఆయన పరమ ధర్మాత్ముడు,
మా అన్నగారిని నేను చూస్తూ ఉండగా ఎవడన్నా ఏదన్నా అన్నాడా లేక ఏదన్నా చేశాడా వాడిని చంపకుండా నిద్రపోకూడదని నా నియమం. ఇవాళ నేను పరమ మూర్ఖుండై అటువంటి పుణ్యాత్ముణ్ణి ఏది హత్య చేస్తానన్నాను కనుక హత్య చేయడానికి బదులు తిడితే పర్వాలేదు నువ్వు అన్నావు కనుక తిట్టవలసి వచ్చింది. కేవలం ప్రతిజ్ఞ పూర్ణం కోసం నా ప్రతిజ్ఞ చెల్లించుకోవడానికి ఆ పుణ్యాత్ముడిని తిట్టాను. ఈ పాపానికి ప్రాయశ్చిత్తం లేదు కాబట్టి నా శపథం ప్రకారం నా తల నరుక్కుంటే గొడవ వదిలిపోతున్నాను. కానీ మళ్ళీ మొదలుకొచ్చావు, నేను ఎప్పటికప్పుడు దారిలో పెట్టలేక నా తల ప్రాణం తోక్కొస్తుంది నాయన. సరే అయ్యింది, ఏదో అయ్యింది, అన్నగారినేమో తిట్టావు దాంతో ఆయన్ని చంపినట్టు అయ్యింది. ఇప్పుడు నిన్ను నువ్వు చంపుకోవాలి కదా, నిన్ను నువ్వు పొగుడుకో. ఆత్మస్థుతి చేసుకుంటే చచ్చిన వాడితో సమానం. ఎంత గొప్ప ధర్మ సూక్ష్మం చెప్పాడండి కృష్ణుడు. నిన్ను నువ్వు పొగుడుకో, ఆత్మస్థుతి మరణంతో సమానంట. మనల్ని మనం చంపుకోవాలంటే వేరే ఇంకెవరూ చంపక్కర్లా, మనం విషం తాగక్కర్లా, రైలు కింద తలపెట్టి చావక్కర్లా. మనం చావాలనుకుంటే మనం పొగుడుకోవాలన్నమాట. రేపటి నుంచి ఎవరైనా సరే, మీలో ఎవరైనా సరే ఆత్మహత్య చేసుకోవాలని కోరిక వస్తే ఏం చేస్తారన్నమాట, ఆ క్షణమే నేను దాతని, నేను పరాక్రమవంతుణ్ణి, నేను పద్మాకర్ గారి కంటే పండితుణ్ణి ఇలా అనుకోండి. వదిలిపోయే తెగ తిట్టేసుకోండి పక్కవాణ్ణి, పక్కవాణ్ణి తిడితే వాడిని చంపినట్టు, మిమ్మల్ని పొగుడుకుంటే మీరు చచ్చిపోయినట్టు. ఇది నేనల్లా, శ్రీకృష్ణుడు అంతటి వాడు చెప్పిన ధర్మం. నీవు చావాలనుకుంటే, ఆత్మహత్య చేసుకోవాలనుకుంటే ఆత్మస్థుతి చెయ్యి. ఆత్మస్థుతి, ఆత్మహత్య, పరనింద, పరాయివాణ్ణి చంపడం, ఈ రెండు ప్రమాదం అనగానే అప్పుడు మళ్ళీ కత్తి వరలో పెట్టి, ఏం ధర్మరాజా నీ దగ్గర ఏమేడిసింది పరాక్రమం? నేను పాశుపతాస్త్రం సంపాదించా, గాంధీవం సంపాదించా, ఇంద్రుణ్ణి భంజించా, అగ్నిహోత్రుడికి ఖాండవం ఇచ్చా, కాలకేయ నివాత కవచ పౌలోమాది రాక్షసుల్ని సంహరించా, ఇంతకాలం యుద్ధం చేసింది నేనే, సైంధవుడి తలనరిక మహాపరాక్రమవంతుణ్ణి, నాలాంటి వీరుడున్నాడా అని మీసం మెలేసి మళ్ళీ కింద పడి అన్నయ్య గారి కాళ్ళ మీద పడి బోరుని ఏడవడం మొదలెట్టాడు. అన్నయ్యని తిట్టాననే బాధ, అన్నయ్య దగ్గర తన తాను పొగుడుకున్నాననే మరో బాధ, తట్టుకోలేక ఈ ఆయుధాలు పక్కన పారేసి కాళ్ళు పట్టుకుని, అన్నయ్య అజ్ఞానంతో ప్రతిజ్ఞ కోసం మాట్లాడకూడని మాటలు మాట్లాడాను, పిచ్చి కోతలు కూశాను, కారు కోతలు కూశాను, అవి మనస్సులో పెట్టుకోకు, ఈ చెవిలోంచి తీసేయి, ఈ చెవితో విని ఆ చెవితో వదిలే, నన్ను క్షమించు, నువ్వు నన్ను దీవించు, ఈ క్షణమే వెళ్ళి నిన్ను అవమానించిన కర్ణుడి సంహరిస్తాను అనగానే వెంటనే ధర్మరాజు గారు లేచి కిరీటం తీసి పక్కన పారేసి, నీకో భీముడికో పట్టాభిషేకం చేయించేసుకోండి, మీ ఇద్దరు, మీ ఇద్దరులో ఎవరో ఒకళ్ళు పట్టాభిషేకం చేసుకోండి. నువ్వు చెప్పింది నిజమే, చిన్నప్పటి నుంచి నేనేం ఘనకార్యాలు చేశాను, భీముడిలాగా బకాసురుణ్ణి చంపానా, హిడింబాసురుణ్ణి చంపానా, నీలాగా పాశుపతం పొందానా, ఏమీ లేని పనికి మాలిన వాడిని, ఏదో అన్నగారనే గౌరవంతో మీరు ఈ పూట నన్ను సింహాసనం మీద కూర్చోబెట్టినా నా కళ్ళు తెరుచుకున్నాయి, పనికి మాలిన వాడికి సింహాసనం ఎందుకు, నేను అడుగుకుపోతున్నాను, సన్యాసంతో బతుకుతాను, నువ్వు కనికరంతో నా తలకాయ వదిలేసినా ఛీ ఇన్ని చెవాట్లు తిన్నాక ఈ తలకాయ నాకెందుకు అని సంభ్రమంతో గుడిసి నుంచి బయటికి వెళ్ళిపోయాడు ఆ డేరాలోంచి. వెంటనే కృష్ణుడు వెళ్ళి కాళ్ళ మీద పడిపోయి కాళ్ళు గట్టిగా పట్టుకున్నట్ట. కృష్ణుడు కాళ్ళు పట్టుకోగానే ఉలిక్కిపడి, పరమాత్మ నువ్వే నా కాళ్ళు పట్టుకున్నావు అంటే, మహాత్ముడు ధర్మమూర్తివి తమ్ముడు అన్న మాటలకి బాధపడి అలిగి రాజ్యం వదిలిపోతావా, నీకు తెలియదా నీ తమ్ముడు సత్యప్రతిజ్ఞ కలిగిన వాడు, ఆయన గాంధీవాన్ని ఎవరికైనా ఎమ్మని ఎవరైనా అంటే ఆ అన్నవాడి తల నరుగుతానన్నాడు, ఆ ప్రతిజ్ఞ నీకు తెలుసు, తెలుసుండి తొందరపడి మాట నువ్వు తూలేవు, తూలడం వల్ల ఆయన కత్తి తీశాడు, ఆపై నిన్నెవరైనా తిడితే వాళ్ళని నరుకుతానని ప్రతిజ్ఞ చేశాడు, దానివల్ల నేను ఈ రెండింటినీ దృష్టిలో పెట్టుకుని నిన్ను తిట్టమని తర్వాత ఆత్మస్థుతి చేసుకోమని చెప్పాను. ప్రతిజ్ఞ కోసం అన్న మాటల్ని మనస్సులో పెట్టుకుంటావా ధర్మమూర్తివి? అటువంటిది నువ్వు వెళ్ళిపోతే ఏమైపోతావో ఆలోచించాను. కానీ అర్జునుడు ఒక్కసారి అన్నగారి కాళ్ళ మీద పడిపోయి బోరు నేడ్చి కన్నీళ్లతో కాళ్ళు కడిగట్ట, ధర్మరాజు కూడా కదిలిపోయాడు, తమ్ముడిని కౌగులించుకుని ఏడ్చాడు, తొందరపడి మాట అన్నందుకు ఆయన కూడా ఏడ్చాడు. ఆ ఇద్దరు కాసేపు ఏడుస్తూ ఉండగా ఆ సమయానికి పరిచారిక స్త్రీలు ఉన్నారు అక్కడ, ఆ పరిచారికలు చక్కని పన్నీరు గంధపు నీరు పట్టుకొచ్చారట, కడుక్కొని ముఖం అన్నట్టుగా ఆ నీళ్లతో ముఖం కడుక్కొని మళ్ళీ ఇద్దరు కాసేపు ఫ్రెష్ అయ్యారనమాట, ముఖాలు కలకబార్చుకున్నారు, కలక నుంచి తేరారు. ఆ కలతలో నుంచి బయటకు వచ్చాక అర్జునుడు ఒక్క క్షణకాలం చింతాక్రాంతుడైపోయాడు. అప్పుడు కృష్ణుడు వచ్చి, చూసావా ఈ మహారాజు గారిని తిడితేనే నీ శరీరం ఎంత కాంతి తగ్గిపోయిందే, నీ ముఖం ఎంత వాడిపోయిందే, అయ్యో ఆయన్ని తిట్టాను నన్ను పొగుడుకున్నాననే బాధతోటి నువ్వు కుమిలిపోతున్నావే, నిజంగా నువ్వు ఇందాక తొందరపడి ఆయన తల నరికుంటే నువ్వు ఏమయ్యేవాడో ఆలోచించు, నిన్ను ఈ ప్రపంచంలో ఎవరైనా మీ అన్నగారిని చంపితే ఆ పాపం నుంచి రక్షించగలరా? నువ్వు నిజంగా మీ అన్నయ్యని చంపుంటే నీ పాపానికి ప్రపంచమంతా కలిసినా ప్రాయశ్చిత్తం చెయ్యలేదు. ఏ యజ్ఞములు ఏ దానములు మీ ధర్మరాజు గారిని చంపినటువంటి వాడి పాపాన్ని తొలగించలేవు. అంతటి ధర్మాత్ముడు ఆయన. ఇకనైనా జాగ్రత్తగా ఉండు అనగానే, అన్నయ్య ఇప్పుడు నా కర్తవ్యం చెప్పు. ఈ శ్రీకృష్ణ పరమాత్ముడు మనల్ని శోక సముద్రం నుంచి బయటికి తీసుకొచ్చాడు, లేకపోతే వాళ్ళ మనం ఘోరమైన విపత్తులో పడిపోయేవాళ్ళం అనగానే, ధర్మరాజు ఇప్పుడు తేరుకున్నాడు కదా కృష్ణుడి దయ వల్ల, అర్జునుడు కాళ్ళు పట్టుకుని ఏడవడం వల్ల, కాసేపు ఏడిస్తే అండి మనసులో ఉన్న భారం తగ్గిపోతుంది. ఎప్పుడైనా బాధ వస్తే ఏం చేయాలన్నమాట, ఇక్కడ ఏడవకండి, బయటకు వెళ్ళి ఓ అరగంట ఏడ్చేశారంటే, గొల్లును ఏడ్చేశారంటే ఇంకా తర్వాత ఆ బాధ అంతా పోతుందట. అందువల్ల ఇప్పుడు కొంచెం వీళ్ళు మళ్ళీ ముఖాలన్నీ కూడా ఉత్సాహంతో నిండాయి. ఎల్ల చూడ నన్ను సెడమును గొడుగులు విరుగొట్టి అవమానపరిచాడు వాడు. ఎంతమంది చూస్తూ ఉండగా నా జెండా విరగొట్టాడు, గొడుగు విరగొట్టాడు, నా రథం పడగొట్టాడు, నన్ను అవమానించాడు. ఈ సూర్యుడు అస్తమించేసరికి వాడు అస్తమించాలి, అప్పుడే నువ్వు నా శిబిరానికి రా, ఇదే నీకు నా దేవన అన్నాడు ధర్మరాజు గారు అర్జునుడిని. సందేహం లేకుండా ఇప్పుడే వెడుతున్నాను, అసలు ఇన్నాళ్ళు వాడిని క్షమించడమే నేను చేసిన పొరపాటు, కొన్ని కారణాలు ఉన్నాయి అవన్నీ ఇప్పుడు నేను విడిచిపెడుతున్నాను. ఈ శ్రీకృష్ణుడి అనుగ్రహం, పరమ పవిత్రమైన సత్యవాక్కు కలిగిన నీ వాక్ ప్రభావం, ఈ రెండూ నా దగ్గర ఉంటే కర్ణుణ్ణి వధిస్తాను. దీన్ని బట్టి అర్జునుడి మనస్సు ఏమని చెబుతోంది, ధర్మరాజు మనస్ఫూర్తిగా దీవించాలి, ఇంత కష్టం వస్తే కానీ ఆయన వాడిని చంపు అని గట్టిగా అనడం అన్నాడా, అది దేవనే. అది చాలా ప్రసిద్ధికెక్కిన ఒక్కట, ధర్మరాజు గారు తీవ్రమైన ఆగ్రహంతో ఏదైనా అన్నాడంటే మాత్రం అది జరుగుతుంది. బహుశా అందుకనే కర్ణుడు చావు దెబ్బలు ఆయన కొట్టుంటాడు. ఆయన అలా కొట్టకపోతే ఈ ధర్మరాజుకి ఇంత కోపం రాదు, కోపం రాకపోతే మనస్ఫూర్తిగా దీవించడు, దీవించకపోతే వాడు చావడు. పోయే కాలం వచ్చి నీ చివాట్లు తిన్నాడు, నీ ఆశీర్వాదం నాకు లభించింది, ఈ కృష్ణుడి యొక్క అనుగ్రహం ఉన్నది, ఇప్పుడే బయలుదేరుతున్నానన్నట్ట. ఇక ఈయన మళ్ళీ తిరిగి అక్కడికి వచ్చాడు. ఈలోపు భీముడు ఓ పక్కన కౌరవులను చితక్కొడుతూనే అర్జునుడు వెళ్ళాడు, అన్నయ్య ఎలా ఉన్నాడో చూస్తానన్నాడు. వెళ్ళిన వాడు ఇంకా రాడే, ఏమయ్యిందో అన్నయ్యకి, అన్నయ్యకి ఏదన్నా జరిగితే మేము బతకగలమా అని తన రథసారథి విశోకుడు వాడి పేరు, విశోకుడు అనేటటువంటి తన రథసారథితో భీముడు ఇలా మాట్లాడుతుంటే ఇంతలో విశోకుడు అన్నాడు, అదిగో కృష్ణుడు అర్జునుడు రథం మీద వస్తున్నారన్నట్ట. వెంటనే వాడి చెయ్యి తన చేతిలో లాక్కుని చేతిని చేతితో తీసుకుని షేక్ హ్యాండ్ ఇచ్చాడు. షేక్ హ్యాండ్ ఇవ్వడం అప్పుడే అనమాట, రథసారథి చెయ్యి తన చేతిలోకి తీసుకుని గట్టిగా ఊపేశాడు. భీముడు అంతటి వాడు ఊపుతుంటే భీమా కొంచెం మెల్లిగా, షేక్ హ్యాండ్ ఇస్తే షేక్ అయిపోకూడదు, కొంచెం జాగ్రత్త అన్నట్ట. అంటే ఆనందం ఎక్కువైపోయింది భీముడికి. భీముడి రథసారథి చాలా గట్టాడండో, భీముడిలాగే వజ్రకాయుడు. అందుకే మీరు చూడండి మొత్తం యుద్ధంలో పంచపాండవుల సారథులు ఎవరూ చవలేరు. కర్ణుడికి బోలెడు మంది సారథులు అయ్యారు, దుర్యోధనుడికి సారథులు అయ్యారు, కానీ భీముడి సారథి చివరిదాకా భీముడు బతుకున్నంతకాలం బతికాడు. విశోకుడు అంటారు ఆయన్ని, ఆయన కూడా భీముడిలాగే మల్ల యుద్ధంలో ఆరితేరినవాడు. భీముడు అటువంటి వాడిని ఒక మంచి వాడిని ధర్మాత్ముడిని పెట్టుకున్నాడు. అందుకనే ఆ విశోకుడు భీముడు గట్టిగా చేయి పట్టుకుంటూ ఉంటే నేను ఇంత బలవంతుండైనా నువ్వు గట్టిగా ఊపితే తట్టుకోలేకపోతున్నాను అన్నట్ట. సారథి విశోక, నా శోకం తొలగించావు, అర్జునుడు కృష్ణుడు వస్తున్నాడని చెప్పావు, అంటే వాళ్ళు వస్తున్నారు సంతోషంతో వస్తున్నారు, వస్తున్నారంటే ధర్మరాజు బాగున్నాడు, ఇంత శుభవార్త నాకు నువ్వు చెప్పావు కాబట్టి నీకు 500 ఏనుగులు ఇస్తాను, 1000 రథాలు ఇస్తాను, 5 అగ్రహారాలు ఇచ్చేస్తాను, గుంటూరులో సంపత్ర గ్రంథ నీదే, సంపదలన్నీ నీవే పట్టుకో పర్వాలేదు